Hemen aklım bandırladı. ஓம் நமோ பகவதே ஸ்ரீ ரமணாய, ஓம் நமோ நாராயணாய, ஓம் நமோ பகவதே வாசுதேவாய், சிவாய நமஹ, சிவாய நமஹ, ஓம் நம சிவாய, ஓம் நமோ பகவதே ருத்ராய. பிரேமநாத்தும் வந்துள்ளார். ஈரோஜன ஆஷாட மாசம் பூர்ணிமா. ఆషాఢ మాసం వచ్చేది పూర్ణిమని మనం గురు పూర్ణిమని వ్యాస పూర్ణిమని పిలుస్తాం. ఈ సభను జయప్రదం చేయటానికి గురువు ఈ పండగల్లో మన భారతీయులు చేసుకునే పండగల్లో గురు పూర్ణిమ కూడా ఒకటి. తర్వాత కొంతమంది సన్యాసులు చాతుర్ మాస దీక్ష కూడా మన ఏకాదశి నుంచి, మన పౌర్ణానికి ముందు వచ్చే ఏకాదశి నుంచి ప్రారంభిస్తారు చాతుర్మాస దీక్ష. మీరందరూ కూడా ఈ సభను జయప్రదం చేయటానికి చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. చాలా శ్రమ కూర్చి, చాలా శ్రమ పడి, ఇబ్బంది పడి వచ్చారు. మీరు వెళ్ళినప్పుడు సాయంత్రం కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు ఉంది. మీకు వీలు అవకాశం అయిన వారందరూ కూడా మీ టైం చూసుకుని భోజనాలు చేసి వెళ్ళవచ్చు. అంటే మిమ్మల్ని సరిగ్గా మేము తగిన విధంగా మిమ్మల్ని మేము సత్కరించలేకపోతుంది. మాకు గెస్ట్గా ఉండటం అలవాటు అయింది, కానీ హోస్ట్గా ఉండటం ఇంకా అలవాటు అవ్వలేదు. అందుచేత మీరందరూ కూడా కష్టాలు ఉన్నప్పటికీ కొంచెం తగినటువంటి అకామిడేషన్ లేకపోయినా మీరు చాలా ఎలా అడ్జస్ట్ అయ్యి సభను జయప్రదం చేయటానికి దూరాన్ని వచ్చారు. ఈ రోజున ఈ గురు పూర్ణిమ సందర్భంలో వ్యాస పూర్ణిమ, అంటే వేద వ్యాసుడు మన జ్ఞానం అంతా కూడా వేదాల్లో ఉంది. వేదంలో జ్ఞానం ఉంది. ఈ వ్యాసుడైన ఆయన శంకరాచార్య అంతటి వాడు కూడా భగవాన్ వేదవ్యాస అనేవాడు, భగవంతుడైన వేదవ్యాసుడు అనేవాడు. వేదవ్యాసుడి గురించి చెప్పేటప్పుడు వేదవ్యాసుడు ఇలా అన్నారని చెప్పేవాడు కదా శంకరాచార్యుల వాడు, భగవంతుడైన వేదవ్యాసుడు అని చెప్పాడు. అంటే విష్ణువుకి నాలుగు చేతులు ఉన్నా, ఈయన వ్యాసుడికి రెండే చేతులు ఉన్నాయి, విష్ణువుకి నాలుగు చేతులు ఉన్నా, చేతులు తేడా కానీ ఈయన కూడా విష్ణు స్వరూపుడే, నారాయణ స్వరూపమే వ్యాసుడు అని చెప్తారు. అంటే సాహిత్య పరంగా చూసినా, ఆధ్యాత్మిక పరంగా చూసినా, మనం గౌరవింపు మన ప్రాచీనంలో మనం గౌరవింపదగిన వాళ్ళు వాల్మీకి మహర్షి, వ్యాస మహర్షి, వశిష్ఠ మహర్షి. అలాగే మనస్సు యొక్క ఎనాలిసిస్, మనస్సు ఎన్ని రకాలుగా ఉంటుంది, మనస్సు ఎలా ప్రకోపం, ఈ రజోగుణం, తమో గుణం, సత్వగుణం ఎలా ఉంటుంది, మనస్సు పద్ధతులు ఎలా ఉంటాయి, దాని పోకడలు ఎలా ఉంటాయి, దాని చేష్టలు ఎలా ఉంటాయి, ఇది యోగ వశిష్ఠంలో వశిష్ఠుడు అనేక విధాలుగా రామచంద్రమూర్తికి బోధించి చెప్పాడు. మనస్సు యొక్క గుణాలు తెలుసుకోవాలంటే మనస్సు యొక్క ప్రకోపం, ఏ టైంలో మనసు ఎలా రియాక్ట్ అవుతూ ఉంటుంది, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే మనసు గురించి రామచంద్రమూర్తికి వశిష్ఠుడు, వశిష్ఠ మహర్షి చాలా విపులంగా యోగ వశిష్ఠంలో చెప్పాడు. ఇప్పుడు మనకి మానసిక శాస్త్రవేత్తలు వస్తున్నారు. ఈ కొంచెం మైండ్ బాగోకపోతే మనం వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకోవటం, వాళ్ళు నిద్ర పట్టడానికి బిళ్ళలు ఇవ్వటం. ఇప్పుడు మానసిక రోగులకు కూడా డాక్టర్లు వస్తున్నారు అనేక మంది. ఇప్పుడు కొత్తగా మనం చూస్తున్నాం శరీరానికి రోగాలు వస్తే ఎలా వైద్యం చేస్తున్నారు, మనసుకు రోగం వచ్చినా వాళ్ళు కూడా వైద్యం చేస్తున్నారు, ఏదో కౌన్సిలింగ్ అంటున్నారు, బిళ్ళలు అంటారు, అయ్యి అంటారు, ఏదో చేస్తున్నారు. అంటే ఎందుకు చెప్తున్నాయంటే, వేళ మనసు మానసిక మానసిక మనస్సు గురించి చేసే వైద్యుల కంటే వశిష్ఠుడికి తెలిసిన దాంట్లో లక్షవంతు కూడా తెలియదు. అంత వివరంగా మనస్సు గురించి వశిష్ఠ మహర్షి చెప్పాడు. అంటే మన ప్రాచీన మహర్షుల మీద కానీ మన సాంప్రదాయం మీద కానీ మనకు గౌరవం లేదు. మనం ఎవరినో పాశ్చాత్యులను ఎక్కువ అనుకరించటం, మన సంస్కృతిని ఏముంది, మన సభ్యతలు ఏముంది, మన సాహిత్యంలో ఏముంది మర్చిపోయాం మనం. ఈ వ్యాస మహర్షి ఆయన ఆచార్యుడికి ఆచార్యుడు, గురువులకు గురువు. అది ఈ రోజున జన్మదినం. మనం కృష్ణాష్టమి ఎలా చేసుకుంటున్నామో, శ్రీరామనవం ఎలా చేసుకుంటున్నామో, ఈ గురు పూర్ణిమ వ్యాసుడి గురించి, వ్యాసుడి గురించి అంటే వ్యాసుడి యొక్క జన్మదినం ఈ రోజున గురు పూర్ణిమ రోజున. మన మహర్షులు అందరూ కూడా బ్రాహ్మణ వంశంలో పుట్టిన వాళ్ళు కాదు. ఆచార్యులను మహర్షులు అనేక కులాల్లో పుట్టారు. వాళ్ళు అనేక కులాల్లో పుట్టినప్పటికీ వాళ్ళు బ్రాహ్మణత్వం పొందారు, బ్రాహ్మణ స్థితిని పొంది బ్రాహ్మణి సనిపించుకున్నారు. పూర్వం మన మహర్షులందరూ బ్రాహ్మణ కులంలో జన్మించిన వాడు కాదు, అనేక కులాల్లో పుట్టారు. పుట్టి వాళ్ళు బ్రాహ్మణ్ ఆ బ్రహ్మం స్థితికి ఆ బ్రహ్మానుభవం పొందిన వాళ్ళు బ్రాహ్మిన్స్ అనేటువంటి నానుళ్ళు వాళ్ళందరూ బ్రహ్మత్వం పొంది బ్రాహ్మిన్స్ అనిపించుకున్నారు. అలాగే మన భక్తులు కూడా అనేక కులాల్లో జన్మించారు. అందరూ బ్రాహ్మిన్స్ కానీ అనేక కులాల్లో జన్మించారు భక్తులు కూడా. అలాగే వ్యాసుడు గొప్ప ఆచార్యుడు, అతను గురువులకు గురువు. తర్వాత ఎంతో సాహిత్యాన్ని భారతదేశానికి ఎంతో సాహిత్యాన్ని అందించాడు. ఆయన ఎక్కువ కాలం బదిలీలో ఉండేవాడు. కాశీలో కూడా చాలా ఆయన పేరు మీద వ్యాస కాశీ అని కూడా ఉంది. ఎక్కువ కాలం బదిలీలో వ్యాస కాశీలో ఆయన కాలం గడిపినట్టే ఎక్కువగా ఉంది వ్యాసుడు. ఆ వ్యాసుడి యొక్క పుట్టినరోజును మనం గురు పూర్ణిమగా ఏర్పాటు చేసుకుంటున్నాం. గురు పూర్ణిమగా మన భారతదేశం మన హిందువులు చేసుకునే పండుగల్లో గురు పూర్ణిమ ఒకటి. అయితే గురువు అంటే ఎవరు? భగవాన్ చెప్తా ఉన్నాడు, గురువు అంటే నీ లోపల ఉంది, నీ లోపల ఒక ఆత్మ ఉంది, సత్యం ఉంది, చైతన్యం ఉంది, అదే నీ గురువు అని. లోపల నీ లోపల ఏదో బ్రహ్మ పదార్థం ఉంది, లోపల ఒక అండయింగ్ స్పిరిట్, లోపల ఒక చైతన్యం ఉంది నీకు, అది హృదయంలో ఉంది. చైతన్యమైన స్థానం హృదయం. నీ హృదయంలోనే ఆ చైతన్యం ఉంది, బ్రహ్మం ఉంది, ఒక సద్వస్తువు ఉంది. చావు పుట్టుకునితోటి, జయాపజయములతోటి, లాభ నష్టములతోటి, ఈ ప్రకృతి తోటి ఎట్టి సంబంధము లేకుండా ఒక స్వతంత్రమైన వస్తువు, సుఖస్వరూపం, శాంతి స్వరూపం, ఆనంద స్వరూపం. చావు ఎలా ఉంటుందో, పుట్టుకు ఎలా ఉంటుందో తెలియకుండా ఒక స్వతంత్రమైన వస్తువు ఉంది, నీకు నిజమైన గురువు అదే అని. నిజమైన గురువు లోపలే ఉన్నాడు, చైతన్యమే ఆత్మే మనకు నిజమైన గురువు. అయితే ఈ మనస్సు చాలామంది, ఈ మనస్సు మనకున్న ధనం వల్ల లోచూపు రాదు మనస్సుకి, మనకున్న పాండిత్యం వల్ల మనసుకు లోచూపు రాదు, లేదా మనకున్న పాపులారిటీ, మనం ఒక లక్ష మంది గౌరవిస్తున్నారనుకోండి, దానివల్ల కూడా లోచూపు రాదు మనస్సుకు. మనస్సు ఎవరికీ జడవదు గురువుకి తప్పించి. మన డబ్బుకి జడవదు, మంత్రి గారు వస్తారంటే అసలు జడవదు, మంత్రి గారికి జరగదు, డబ్బుకు జరగదు, అధికారానికి జరగదు. మనకు పాండిత్యం ఉందనుకోండి, నాలుగు వేదాలు నోటుకు వచ్చిన అనుకోండి, 12 సంవత్సరాల పురుషు వేదంలో పాండిత్యం సంతానం, పాండిత్యానికి జరగదు. ఒక గురువుకి మటుకే జరుగుతుంది. అంటే గురువు యొక్క విలువ గురువు అనుగ్రహం పొందిన వాడికి తెలుస్తుంది, కానీ మామూలుగా పుస్తకాలు చదవటం వల్ల అందరికీ తెలియదు. నీకు ఒక్కసారి జీవితంలో, ఇప్పుడు రమణ మహర్షి చెప్పనివ్వండి, రామకృష్ణుడు చెప్పనివ్వండి, వశిష్ఠుడు చెప్పనివ్వండి, మరొకరు చెప్పనివ్వండి, మరొకరు చెప్పనివ్వండి, ఎవరు చెప్పినా జ్ఞానం గురించే చెప్పారు. గేదెలు ఎన్ని రంగులో ఉన్నా పాలు ఒకటే, పాలు మటుకు తెల్లగానే ఉంటాయి. గేదెల్లో చాలా రంగులు ఉంటాయి, అలా ఆవుల్లో కూడా చాలా రంగులు ఉంటాయి, కానీ పాలు మటుకు తెల్లగానే ఉంటాయి. అలా గురువులు రకరకాలుగా ఎవరు నోటంతో ఏం చెప్పినా, గురువులు ప్రవర్తన ఎలా ఉన్నా, వాళ్ళ ప్రారంభాన్ని బట్టి గురువు యొక్క ప్రారంభం అది కూడా ఉంటుంది. అది అందుచేత ఆయన చెప్పేది మటుకు జ్ఞానం. రామకృష్ణుడు చెప్పనివ్వండి, వశిష్ఠుడు చెప్పనివ్వండి, లేకపోతే రమణుడు చెప్పనివ్వండి, మరొకరు చెప్పనండి, వాళ్ళు చెప్పే పద్ధతులు తేడా ఉండవచ్చు. ఆ ఎక్స్ప్రెషన్, ఆ రిటర్న్ ఎక్స్ప్రెషన్, ఆ స్పోకెన్ ఎక్స్ప్రెషన్ అందులో తేడా ఉండొచ్చు. కానీ సబ్జెక్ట్ ఒకటి జ్ఞానం గురించే చెప్తారు, జ్ఞానం గురించే చెప్తారు వాళ్ళు. అంచేత వాళ్ళకి అది భగవాన్ చెప్పారు, ఏనుగు ఏనుగు ఒక్క సింహానికి తప్పించి దేనికి జడవదని. ఏనుగు చాలా బలమైన జంతువు, ఒక సింహానికి తప్పించి ఎవరికి జడవదు ఏనుగని. అలాగే ఒక గురువు అనుగ్రహానికి మనస్సు అని ఏనుగు అదుపులోకి వస్తుంది, లొంగుబాటులోకి వస్తుంది, కానీ ఇతరత్ర సాధ్యం కాదని. మీరు రామకృష్ణుడి యొక్క దయను పొందండి, రమణుడు దయ పొందండి, రామచంద్రమూర్తి దయను పొందండి, భగవాన్ వ్యాసుడు మనం ఈ రోజున ఎవరు జన్మదినోత్సవం చేసుకున్నా ఎవరొకరు ఆ దయ యొక్క వలయంలో ఎవరు దయ పొందినా ఆ దయ ఆ కంపాషన్ ఆ లవ్ ఆ ఆప్యాయత ఆ గురువు. ఆ గురువు అంటే తండ్రికి బిడ్డకి, తల్లికి బిడ్డకి ఎటువంటి సంబంధం, అది భౌతికమైన సంబంధం అని చెప్ప గురువుకి ఈ భక్తుడికి గురువుకి ఉన్న శిష్యుడికి ఉన్న సంబంధం నోటి మాటలతో చెప్పలేదు. ఇప్పుడు మీ అమ్మగారికి మీకున్న అనుబంధం నోటి మాటలతో చెప్పగలం, కానీ గురువుకి తన శిష్యుడికి, గురువుకి భక్తుడికి నోటి మాటలతో ఎక్స్ప్రెస్ చేయడం గురువు అనుగ్రహం. ఎందుకు చెప్తున్నానంటే ఒకే ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి, గురువు దయ ఒక్కసారి మీకు కలిగింది. ఇప్పుడు మన శరీరం చనిపోయిన తర్వాత మన బంధువులతోటి కానీ మన స్నేహితులతోటి కానీ ఏమి సంబంధం ఉండదు. శరీరంలో ఉన్న ప్రాణం బయటకు వెళ్ళిపోయిందంటే మనం మన బంధువులతోటి కానీ, మన పరిసరాలతోటి కానీ, మన స్నేహితులతోటి కానీ, మన విరోధులతోటి కానీ ఏమీ సంబంధం ఉండదు. ఒక గురువుతోటి మటుకే సంబంధం కంటిన్యూ అవుతాం. అంటే గురువు యొక్క దయ. ఇప్పుడు మనం పాలకొల్లు రైల్లో కూర్చున్నామంటే ఒక గంట వెనకం ముందు తీసుకెళ్లి సికింద్రాబాద్ స్టేషన్లో పడేస్తుంది ట్రైన్. ఏదైనా లేట్ వచ్చాం వర్షాలు కొరవటంలో, మరొక కొరవటం క్రాసింగ్స్ ఎక్కువ ఉంటాం, లేట్ అవ్వచ్చు. అదే అసలు గురువు దయ మీకు కలిగిందే, గురువు అనుగ్రహం మీకు కలిగిందే, మీకు మోక్షం 100% వచ్చి చేరుతుంది. అందులో సందేహం ఒక్కసారి ఆ స్పర్శ గురువు యొక్క మీకు మీ మనస్సు యొక్క స్వభావం ఎలా ఉన్నప్పటికీ లోకంతో మీకున్న మానసికమైన అనుబంధాలు ఎలా ఉన్నప్పటికీ, లోకంతో మీకున్న శారీరకమైన అనుబంధాలు ఎలా ఉన్నప్పటికీ, ఆ డివైన్ గ్రేస్ ఆ డివినిటీ ఒక్కసారి ఆ స్పర్శ మీకు తగిలిందే, మీరు ఎక్కడున్నా, ఏ లోకంలో ఉన్నా, ఏ జన్మలో ఉన్నా, లేకపోతే నరజన్మలో ఉన్నా, పశు జన్మలో ఉన్నా, దేవతా జన్మలో ఉన్నా, ఇంకో జన్మలో ఉన్నా, ఏ జన్మలో, ఆ గురువు యొక్క దయ ఆ కంపాషన్ మిమ్మల్ని వెంటాడి 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 ఆ గురువు యొక్క తన స్వరూపం, ఆత్మస్వరూపం, ఆ బ్రహ్మస్వరూపం, ఆ లోపల అటువంటి చైతన్యం, ఆ గుహలో హృదయ గుహలో మీరు ప్రవేశించే వరకు, మీరు ఏదిగా ఉన్నారో దాని తాలూకు ఆ స్థాయి మీరు పొందే వరకు, ఆనంద స్థితిని మీరు పొందే వరకు గురువు యొక్క కృప ఈ జన్మలో కాదు రాబోయే జన్మలో కూడా వెంటాడుతూనే ఉంటుంది, వచ్చి తీరుతుంది. ఇటు మస్ట్ అన్నమాట. అందులో సందేహం లేదు. తర్వాత మనకి లోపల భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, చైతన్యం ఉంది, కానీ మనకు తెలియటండి ఆ వస్తువు మనకు ఉందని గోచరించటం లేదు. ఏమిటి కారణం, ఏమిటి కారణం అనుకుంటాం. మనకి ఈ లోకంతో మన మానసికమైన అనుబంధాలు, లోకం పట్ల మనకున్న వ్యామోహాలు, మనకున్న మనస్సులో ఉన్నటువంటి ఈ బలహీనతలు, మనస్సు మానసికమైన చుట్టాలనివ్వండి, స్నేహితులనివ్వండి, విరోధులనివ్వండి, అయితే ఇంకోటనండి, ఆ జీవకోటి పట్ల, లోకం పట్ల మనకున్న మానసిక అనుబంధాలే మన ఆధ్యాత్మిక అభివృద్ధికి అడ్డొస్తాయనే సంగతి అసలు గ్రహించటం లేదు మనం. అది కొంత సాధన చేస్తేనే కానీ అది కూడా ఇరుకులోకి రాదు. మనకున్న మానసిక అనుబంధాలు, మనకున్న శ్లోకం చోటు మనకున్న శారీరక అనుబంధాలు, ఇవే మన ఆధ్యాత్మిక అభివృద్ధికి అడ్డొస్తున్నాయనే సంగతి మనకి ఇంకా అర్థం కావటం లేదు. ఎవరో బయట వాళ్ళు వచ్చి మన ప్రోగ్రెస్ ఆప్ చేసేస్తారేమో, ఎవరు ఇతరులు వచ్చి ఆప్ చేస్తారు అనిపిస్తుంది, అదే మాయ. మనస్సు కంటే వేరుగా ఏమి లేదు. అసలు మనస్సు కంటే వేరుగా ఏమి లేదు. ప్రపంచం కూడా మనస్సులోనే ఉంది. మనస్సు కంటే భిన్నంగా ప్రపంచం ఏమి లేదు. మనసు నశిస్తే ఏమి లేదు. అంటే ఇప్పుడు మీరు ఎవరు వారు ఎంత తపస్సు చేశారని, మీరు ఎంత తపస్సు చేశారని నేను చెప్పుకున్నా మనోనాశనానికి, మనోనాశనానికి. రముడు మహర్షి గారు చెప్పిన పద్ధతి వేరు. కొంతమందికి డ్రైగా కనిపించవచ్చు, డ్రైగా కనిపించవచ్చు. దేవుడు ఉన్నాడని కొంతమంది చెప్పవచ్చు, దేవుడు లేడని కొంతమంది చెప్పవచ్చు. భగవంతుడు ఉన్నాడు అంటే కొంతమంది అంగీకరించవచ్చు, భగవంతుడు లేడని కొంతమంది అనవచ్చు. రముడ మహర్షి గారు అన్నారు, జీవుడు లేడని ఎవడు అనరు కదా అన్నారు. భగవంతుడు ఉన్నాడు ఉన్నాడంటే కొంతమంది లేడు లేడు అంటారు, కొన్ని లేడని కొంతమంది అంటున్నారు, ఉన్నాడని కొంతమంది అంటున్నారు. ఇంత జీవకోటి ఉంది, జీవుడు లేడని చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడు? అందరూ జీవుడు ఉన్నాడు. నాకు నాకు మనసు లేదని చెప్పేవాళ్ళు ఎవరో ఉన్నారు? ఎవడు? అందరూ జీవుడు ఉన్నాడని అంగీకరిస్తే, ఆ జీవుడు ఎవడో మీకు తెలిస్తే, నేను మనకి నేను, ఆ నేను మనకి నేననే స్ఫురణ శరీరంలో ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. ఈ నేను అనే స్ఫురణ మనకు వస్తుంది. నేను 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 అంటాం. ఆ స్ఫురణ మనకు శరీరం నుంచి లోపల నుంచి వస్తుంది, బయట నుంచి రావటం లేదు. ఆ స్ఫురణ ఎక్కడి నుంచి వస్తుంది, శరీరంలో ఎక్కడి నుంచి బయలుదేరి ఆ స్ఫురణ వస్తుంది మనకు తెలియటం లేదు. ఈ నేను ఏదైతే మనకు నేనుగా స్ఫురిస్తుందో వాడు జీవుడు. వాడు లేడని ఎవరు చెప్తారు? వాళ్ళు ఏమి చెప్తారు? మనం అరుణాచలంలో జ్ఞానం ఉందని, కాశీలో జ్ఞానం ఉందని, శరీరం చనిపోయిన తర్వాత వైకుంఠానికి వెళ్ళిపోతే జ్ఞానం ఉందని, లేదా కైలాసానికి వెళ్ళిపోతే జ్ఞానం ఉందని, ఎక్కడో ఉంది ఎక్కడో ఉంది అనుకుంటుంది, లేదా ఆ పుస్తకంలో ఉందని, ఈ పుస్తకంలో ఉందని. ఎక్కడ జ్ఞానము ఎక్కడ ఉందంటే జీవుడు. నేను మన నేననే స్ఫురణ దేహంలో మనకు నేననే స్ఫురణ ఉంది. ఆ నేననే స్ఫురణ ఎక్కడ బయలుదేరా నేననే స్ఫురణ వస్తుంది. మనకు అనేక తలంపులు ఉన్నాయి. ఈ అన్ని తలంపులకి అనేక ఆలోచనలు ఉన్నాయి, అనేక తలంపులు ఉన్నాయి, అనేక సంకల్పాలు ఉన్నాయి. ఈ అన్నిటికీ ఈ దేహం, ఏ దేహంలోంచి ఏదైతే స్ఫురిస్తుందో ఆ తలంపే ఆధారం, మొత్తం అన్నిటికీ అది ఆధారం. అంటే జ్ఞానం ఎక్కడుందంటే, ఇది మీరు మనసులో పెట్టుకోండి, జ్ఞానం ఏదో పుస్తకాలు ఇన్ఫర్మేషన్ చెప్తాయి. మనకి పుస్తకాలు ఎక్కడ చెప్తాయి? ఇన్ఫర్మేషన్ చెప్తాయి అంతవరకు. కానీ ప్రయాణం మనమే చెయ్యాలి. రైల్వే టైం టేబుల్ చూస్తే మనం కాశీ వెళ్ళిపోం. ఏ టైంకి వెళ్ళాలి, దాని టైం ఎంత అని చెబుతుంది, వివరాలు చెబుతుంది. అంతేగాని రైల్వే టైం టేబుల్ చూసి తేని కాశీ వెళ్ళిపోం. కాశీ వెళ్ళాలంటే ట్రైన్ వెళ్ళాలి. అలాగే మనకి ఈ పుస్తకాలు ఏం చేస్తాయంటే ఇన్ఫర్మేషన్ చెప్తాయి. ఈ మూల తలంపు జ్ఞానం ఎక్కడుందంటే, ఈ మూలతలం మనకి ఏదో ఒక నేను నేను ఒక తలంపు స్ఫురిస్తాను. దాన్ని మూలతలంపు అనండి, ఇంకోటి అనండి ఇంకోటి. ఆ మూల తలంపు మూలంలోనే ఆత్మజ్ఞానం ఉంది. ఆత్మజ్ఞానం ఎక్కడుందంటే, ఆ మూల తలంపు మనకి ఏదో నేనాడు తలంపు స్ఫురిస్తాను కదా, ఎక్కడికక్కడ స్ఫురిస్తుంది. ఆ స్ఫురించే ప్లేస్ మనకు తెలియటం లేదు. అక్కడికి మనం వెళ్ళగలిగితే ఆ నేననే తలంపు ఎక్కడైతే స్ఫురిస్తుందో ఆ స్ఫురించే చోటకి మీరు ఏదో సాధన చేయండి, మీ పద్ధతిలో మీరు సాధన చేసి మీరు అక్కడికి వెళ్ళగలిగితే మీరు అక్కడ మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది, చైతన్యం మీకు అనుభవంలోకి వస్తుంది, శాంతి ఆనందం సుఖం మీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. ఈ చేత అక్కడ ఉన్నది సుఖమే, అక్కడ ఉన్నది శాంతి, అక్కడ ఉన్నది మీకు ఆనంది. అయితే ఆ లోపలకి వస్తూ, వాడు మంచివారు, వీరు చెడ్డవారు, వారు తెల్లగా ఉన్నారు, వీరు నల్లగా ఉన్నారు, ఈ ద్వంద్వాలతో లోపల ఉన్న వస్తువు ద్వంద్వాలతో ద్వైతంతో ఏమీ సంబంధం లేదు. అది ఒకటి కాదు రెండు కాదు. ఆ వస్తువు ఒకటి కాదు రెండు కాదు. అది ఒకటి కాదు రెండు కాదు. అది ఎలా ఉందో అది అలా ఉంది. దాని గురించి ఊహించి దాన్ని పొందటానికి ప్రయత్నం చేయండి. దాన్ని ఊహించి, దాన్ని ఊహించి మీ మనసును పాడు చేసుకోవద్దు అని చెప్పారు రమణస్వామి. దాన్ని ఆ వస్తువుని పొందటానికి ప్రయత్నం చేయండి. అదే మీ ఊహించినట్లేదు. ఊహ అనేటప్పటికి అక్కడికి మనస్సు వెళ్తుంది. దాన్ని ఊహించొద్దు, దాన్ని పొందటానికి ప్రయత్నం చేయండి. అయితే ఆ సాధన మనం సిన్సియర్గా చేయాలి, డివోటెడ్గా చేయాలి, డెడికేటెడ్గా చేయాలి. మనకు ఆచార్యులు ముగ్గురు గౌరవించదగిన వాళ్ళు, శంకరాచార్యుల వారు, రామానుజుడు, వీళ్ళందరూ కూడా మధ్వాచార్యుల వారు ముగ్గురు గౌరవించదగిన వాళ్ళు. అంటే ఆ లోపల ఉన్న వస్తువులోకి మనం ఐక్యం అవుతామని శంకరాచార్య వారు చెప్తే లోపల ఉన్నట్టు పరమాత్మ యొక్క పాదాల దగ్గరికి చేరుకుంటామని రామానుజులు చెప్పాడు, మధ్వాచార్యులు వారు చెప్పారు. మొత్తం మీద మనం వ్యాసుడికి మనం భారతీయ సాహిత్యం ఎందుకు ప్రాముఖ్యత ఇచ్చారంటే వేదాలను విభజించాడు. వేదాలకు ఒక రాశిగా ఉంటే ఆ రాశిని విభజించి వేదాన్ని క్రమంగా పెట్టాడు. పారాయణం చేసుకోవడానికి ఒక క్రమంగా పెట్టడమే కాకుండా తన శిష్యులు కొంతమందికి యజుర్వేదం, కొంతమందికి ఋగ్వేదం, కొంతమందికి సామవేదం, కొంతమందికి అధర్వణ వేదం బోధించి దాని లోకంలో ప్రచారం చేయమని చెప్పాడు. అయితే అందరికీ వేదం అర్థం కాదు అనే ఉద్దేశం మీదే ఆ వేదాల సారం లక్ష శ్లోకాల్లో భారతాన్ని రాశాడు. ఆ మహాభారతం కూడా లక్ష శ్లోకాలు. మహాభారతంలోనే విష్ణు సహస్రనామాలు ఉన్నాయి, శివ సహస్రనామాలు ఉన్నాయి, భగవద్గీత ఉంది, ఇవన్నీ భారతంలో ఉన్నాయి అని చెప్పి లక్ష శ్లోకాలు రాశాడు. మళ్ళీ భారతం మళ్ళీ వేదాల యొక్క పురాణాలు చాలామంది ఏమనుకుంటారంటే పురాణాలు తక్కువ వేదం ఎక్కువ అనుకుంటారు. వేదాల్లో ఉన్న సారమే పురాణాలు. ఆ పురాణాలలో కథల కింద చెప్పారు, మన కథ పట్టుకోకూడదు, అందులోని పిండి సారం పట్టుకోవాలి, అది నేర్చుకోవాలి. మనం ఆ లోపల సారాన్ని పట్టుకోవాలి, మనం అది నేర్చుకోవాలి. మనం కేవలం అక్కడ కథ కాదు, అయితే వేదాలు ఎక్కువ లేకపోతే పురాణాలు తక్కువ అని కాదు. వేదాల్లో చెప్పిందే పురాణాల్లో చెప్పారు, ఉపనిషత్తుల్లో చెప్పిందే భగవద్గీతలో చెప్పారు. అది ఏం చేశారంటే ఇవన్నీ ఈ క్రోడీకరించి ఉపనిషత్తుల యొక్క సారాన్ని భగవద్గీత యొక్క సారాన్ని క్రోడీకరించి అన్ని బ్రహ్మసూత్రాలను రాశారు. రోజునే ఈ వ్యాస పూర్ణిమ రోజునే రచన ప్రారంభించాడని కూడా చెప్తారు. వేదవ్యాసుడు పుట్టినరోజు ఈ పూర్ణిమ, ఈ పూర్ణిమ రోజునే బ్రహ్మసూత్రాల యొక్క రచన కూడా ప్రారంభించాడని సాంప్రదాయంలో అలా చెప్తారు. సరే, ఈ రోజున మనం గురువు గురించి మాట్లాడుకుంటున్నాం. మామూలుగా మానవుడు ఏం చేస్తాడంటే తన కోరికలను తీర్చుకోవడానికి ఈశ్వరుని ప్రార్థిస్తూ ఉంటాడు. మామూలుగా జరిగేది అది, కోరికలను తీర్చుకోవడానికి ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు. తర్వాత మనం భగవంతుడిని మనకి ఏది ఎప్పుడు అవసరమో భగవంతుడికి తెలుసు, మనం అడుగుతాం భగవంతుని ఇది కావాలని అది కావాలని అడుగుతాం, మనం భగవంతుని అడుగుతాం. కానీ ఆయనకి మనం ఏం అడగక్కర్లేదు, ఎప్పుడు ఏది కావాలో అది ఆయన ఇస్తాడు, మనకి ఇస్తాడు. ఒక మనిషి దగ్గర యోగ్యత లేకుండా అర్హత లేకుండా ఉంటే డబ్బిస్తాడు, పాడైపోవచ్చు. డబ్బు వల్ల డబ్బు ఎక్కువై పాడైపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అలాగే భగవంతుని మనం ఏం అడగక్కర్లేదు, కానీ మనకి ఎప్పుడు అవసరం, ఏది అవసరం అని ఇస్తాడు. అని ఇచ్చి మనకి నిజంగా కనుక భక్తి ఉంటే ముందు మనం ఏం చేయాలంటే గురువు దగ్గర నేర్చుకున్న ఆ సాత్విక ఇదే ఆ సాత్వికంగా ఎలా బిహేవ్ చేయాలో ఆ పద్ధతి నేర్చుకోవాలి. ఒక పండు మనం ఇతరులకు ఇచ్చేటప్పుడు కానీ, ఇతరుల దగ్గర మనం పండు తీసుకునేటప్పుడు కానీ సాత్విక పద్ధతిలో ఉండాలి. మాట సాత్విక పద్ధతిలో ఉండాలి, తర్వాత ప్రవర్తన సాత్విక పద్ధతిలో ఉండాలి. ఎక్కడైతే సాత్విక పద్ధతిలో వాడు జీవిస్తున్నాడో ఆ జీవిత విధానం ఎలా ఉందో వాడు ఈశ్వరుడికి దైవిక పాత్రుడు అవుతాడు. అంటే సత్వగుణం కూడా గుణమే, చైతన్యంలో గుణాలు లేవు. అక్కడ ఎక్కడైతే జ్ఞానం ఉందో మనసులో గుణాలు అంటేనే జ్ఞానంలో గుణాలు లేవు. అయితే సత్వగుణం కూడా అది గుణమే. అయితే మన జ్ఞానం యొక్క సమీపంలోకి తీసుకెళ్ళి మన సహాయ సహకారాలు అందిస్తుంది సత్వగుణం. కొంతమంది రేపు అనుకుంటారు, తర్వాత మన అందరం సామర్థనానికి అలవాటు పడిపోయారు. మనం తెలియటం లేదు కానీ సందరం సామర్థనానికి అలవాటు, ఒక జపం లేదు, ఒక ధ్యానం లేదు, ఒక విచారణ లేదు, భగవంతుని పాదాల మీద గౌరవం లేదు, భగవంతుని చెప్పిన మాట మీద గౌరవం లేదు, ఒక అధ్యయనం లేదు, ఒక రకంగా ఎక్కువ సోమరతనానికి అలవాటు పడతాడు. సోమరతనానికి అలవాటు పడితే మనిషి ఈ లోకానికి పనికిరాడు, పరలోకానికి పనికిరాడు. యుగం లేదు, పరం లేదు వాడికి సోమరతనానికి అలవాటు పడ్డవాడు. తర్వాత మనకి మీకు ఈ మనస్సు ఈ భగవంతుని ప్రార్థించగా భగవంతుని జపించ ఏదో ఒక నామం తీసుకుని జపించగా మనస్సుకి చాపల్యం తగ్గిపోతుంది. మనస్సు యొక్క చాపల్యం, మనస్సు యొక్క చాపల్యం తగ్గిపోతుంది. తర్వాత మీకు నామం జపించగల రూపాన్ని ధ్యానించటం వల్ల, నామాన్ని జపించటం వల్ల మీకేమవుతుందంటే మనస్సు యొక్క చాపల్యం తగ్గిపోతుంది, మనస్సు పలచబడుతుంది, మీకు హృదయంలో ఉండే శాంతి, మీకు స్ఫురణ కలుగుతుంది, స్ఫురణకు వస్తూ ఉంటుంది. మీ హృదయంలో ఉండే శాంతే మీకు స్ఫురణక స్ఫురిస్తూ ఉంటుంది, లోపల స్ఫురిస్తూ ఉంటుంది. ఇంకోటి అండి, మనం ఇక్కడి నుంచి అరుణాచలం వెళ్ళిపోతాం, లేదా కాశీ వెళ్ళిపోతాం, జిల్లా విడిచిపెట్టి అరుణాచలం వెళ్ళిపోతాం, కానీ జీవితాన్ని విడిచిపెట్టి పారిపోలేము. ఎక్కడ పారిపోతాం? మనకి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా మన గాలి మనకో, మన ముక్కులో తిరిగి గాలి మనకు కూడా వస్తూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా మన మనస్సు మనకు కూడా వస్తూ ఉంటుంది. అయితే ఎక్కడ పారిపోతాం అంటే మనం జీవించే విధానంలోనే ఈ మనోనాశనం, మనోనాశనానికి చూసుకోవాలి. అది మనం జీవి అంటే మీరు ఎక్కడ అరుణాచలం వెళ్ళిపోతే ఏదో వచ్చేస్తుంది, కాశీ వెళ్ళిపోతే ఏదో వచ్చి అక్కడ గ్రంథం అంత కొంతమంది మహాత్ములు అక్కడ నివసించారు, మహర్షులు నివసించారు, అక్కడ వైబ్రేషన్స్ ఉంటాయి, నేను కాదంటం లేదు, క్షేత్రమహిమ ఉంటుంది అది కాదంటం లేదు. కానీ మన జీవిత విధానంలో, వే ఆఫ్ లైఫ్లో మనం ఆ సత్వగుణం పెంచుకుని మనోనాశనానికి, మన జీవిత విధానం ఎలా ఉండాలంటే మనస్సు నశించడానికి సహాయ సహకారాలు అలా అందించండి. జీవితానికి ఎక్కడికి పారిపోతాం? తర్వాత మీకు తెలియకుండా ఇప్పుడు అశాంతి వస్తాం అనుకోండి, మీరు ఏదో భయం ఉంటుంది. మీకు ఎవరికైనా అశాంతి వస్తాం అనుకోండి, మీకు లోపల బయట కారణాలు కనపడకపోవచ్చు, మీకు ఏదో అశాంతికి లోపల ఏదో భయం ఉంటుంది, ఆ భయం వల్లే అశాంతి. బీ ఫ్రీ ఫ్రమ్ ఫియర్, బీ ఫ్రీ ఫ్రమ్ ఫియర్. ముందు భయం లేకుండా ముందు జీవితం నేర్చుకోండి. మీకంటే భిన్నంగా భయపడేది మీకంటే భిన్నంగా ఏమి లేదు. తర్వాత మనం ఏం చేస్తామంటే మన గురించి మనం ఆలోచించుకోవటం మానేసి, అదే మన ఆధ్యాత్మిక ప్రోగ్రెస్, మన ఆధ్యాత్మిక అభివృద్ధి గురించి ఆలోచించుకోవటం మానేసి, వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు, వీళ్ళ గురించి, వీళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు, ఇది జీవలక్షణం. ఇలా అనుకుంటుంటే మీకేమవుతుందంటే జీవలక్షణాలు పెరుగుతాయి, మనస్సు బాహ్యమతానికి వస్తుంది కానీ అంతర్ముఖానికి వెళ్ళదు. మీరు శాంతిగా ఉంటే మిమ్మల్ని చాలా గొప్పగా అనుకుంటున్నారు అనుకున్న బయట వాళ్ళు, మీకు శాంతి లేదానికి ఎంచుకున్న గొప్పలు, ఆ గొప్పల వల్ల చివరికి తెప్పలు వస్తాయి. మనం శాంతిగా ఉంటే, మనం సుఖంగా ఉంటే, మన ఆనందంగా ఉంటే ఏమి లేదు, ఎవరు ఏమనుకున్నా ఏమి లేదు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, దానివల్ల ఏమవుతుంది, మీకు రజగుణం పెరుగుతుంది. రజగుణం పెరగడానికి అది రియాక్షన్ పెరుగుతుంది. అంటే ప్రాపర్ ట్రైనింగ్, మన నిత్య దైనందిన జీవితంలో, డే టు డే లైఫ్లో మనకి ఆ మైండ్కి చక్కటి సంస్కారం కలగజేస్తూ ఉండాలి. తర్వాత మనకి ఈ వచ్చే సంకల్పాల విషయంలో మనకి ఏ సంకల్పాలు వస్తూ ఉంటాయి, తలంపులు వస్తూ ఉంటాయి, ఈ చేతితో అనేది పని చేస్తూ ఉంటాం, బహు జాగ్రత్తగా ఉండాలి. మనం చేసేది విషయ చింతన ఎక్కువ, దైవ చింతన తక్కువ. ఆత్మచింతన తక్కువ, దైవ చింతన తక్కువ, విషయ చింతన ఎక్కువ, అంటే మనకు అశాంతికి కారణం అది, మనకు దుఃఖానికి కారణం అది. విషయ చింతన ఎక్కువ అనుకుంటే మనం దైవ చింతన చేస్తున్నామని, దైవ విషయ చింతన చేసి కొద్ది మనసు చిక్కబడతా ఉంటుంది, మనసు బాహ్యముఖానికి వచ్చేస్తూ ఉంటుంది. అయితే మన మనస్సుకి అంతర్దృష్టి కలగజేసేవాడే నిజమైన గురువు, మనస్సుకి అంతర్ముఖత్వం కలగజేసేవాడే గురువు. మీకు లోపల మనం ఈ జీవిత విధానంలో మనకు వచ్చే తలంపుల విషయంలో మనం అజాగ్రత్తగా ఉండకూడదు, మనం చేసే పనుల విషయంలో మనం అజాగ్రత్తగా ఉండకూడదు. యామలపాటి పనికి రాదు. ఎంచేతంటే మన మాటే మాటలకు సరే మనకు అశాంతి తీసుకొస్తాయి. ఏ ఇది మనకు తెలియక ఎవరో పట్టుకు తిట్టడం, మనం చేసే పనులే మనకు అశాంతి తీసుకొస్తాయి. ఎవరితో స్నేహం చేయాలో మనకు తెలియదనుకోండి, ఆ డిస్క్రిమినేషన్ మనకు తెలియదు అనుకుని మనం చేసే స్నేహాల వల్లే మళ్ళీ మనకు అశాంతి వస్తుంది. మనకి పని ఏమి లేదు, కాళ్ళు ఏమో బాడి చేసుకోవడం, కడుక్కోవడం, కాళ్ళు బడి చేసుకోవడం, కడుక్కోవడం తప్పించి మీకు పని లేదు వస్తుంది. ఇంకోటి అసలు మీరు సాధన చేయలేకపోతున్నారు అనుకోండి, మీకేం పాండిత్యం లేదనుకోండి, అధ్యయనం చేయలేకపోతున్నారు అనుకోండి, అవగాహన చేసుకునే శక్తి లేదనుకోండి, మీ ప్రాంతంలో ఎవరైనా మహర్షులు ఉంటే, మహాత్ములు ఉంటే, ఆత్మజ్ఞాన సంపన్నులు ఉంటే, సత్వగుణ సంపన్నులు ఉంటే, సత్వగుణ ధనం గల వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళు సహవాసం చేసినా మీకు మనోనాశనం కలుగుతుంది, మీకు సిన్సియారిటీ కనుక ఉంటే. మీ ప్రయత్నంతో సంబంధం లేక అయితే వాళ్ళ చూడండి, శ్రగవాసం చేసే బుద్ధి మనకు కలదు. ఈ మన బుద్ధి, మన పాప బుద్ధి శ్రగవాసాలు చేయనివ్వదు. మనకున్న బుద్ధిలోని పాపం ఉత్కృష్టులతోటి, ఉదాత్తులతోటి, ఆ చైతన్యవంతులతోటి మనల్ని సహవాసం చేయనవు. మహాత్ములతోటి సహవాసనలు కూడా మనస్సు నశిస్తుంది. మహర్షులతోటి సహవాసనలు కూడా మనస్సు నశిస్తుంది. తర్వాత ఇప్పుడు మనకేదో ఆలోచనలు వస్తాయి. మనకు వచ్చే అన్ని తలంపుల విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే అన్ని పనులు, చేసి చేతితోటి చేసే పనులు, నోటితోటి మాట్లాడే మాటల విషయంలో కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మన మాటలు మనకు అశ్యాన్ని తీసుకురాకూడదు, మనం చేసే పనులు మనకు అశ్యాన్ని తీసుకురాకూడదు, మనకు వచ్చే ఆలోచనలు మనకు అశ్యాన్ని తీసుకురాకూడదు, మనకున్న డబ్బు కూడా మనకు అశ్యాన్ని తీసుకురాకూడదు. కొంతమంది వాళ్ళ డబ్బు వాళ్ళకే దుఃఖం తెచ్చి పెడతా ఉంటారు. చాలామంది మన డబ్బే మనకు చాలామందికి దుఃఖం తెచ్చి పెడతాం. వాళ్ళకి తెలియదు, విశ్లేషణ చేసుకుంటే తెలుస్తుంది మన డబ్బే మనకు దుఃఖం తెచ్చి పెడతాం. కొంతమందికి వాళ్ళు పాండిచ్చి వాళ్ళకి దుఃఖం తెచ్చి పెడతాం అంటే ఏం చేయాలి? ఇవన్నీ ప్రకృతి, పాండిత్యం ఒకటి, ధనం ఒకటి, గౌరవం ఒకటి, ఇవన్నీ కేవలం ప్రకృతికి సంబంధించిన విషయాలు. ఇవన్నీ ఊరేగింపుకి పనికి వస్తాయి. ఇక సన్మానాలకి, సత్కారాలకి పనికి అసలు వస్తువుకి, ఆ సద్ వస్తువుకి, సత్య వస్తువుకి, ఆ సర్వం వ్యాపించినటువంటి వస్తువుకి ఏమీ సంబంధం లేదు. భగవంతుడు అంతటా ఉంటేనే కాదు, అన్ని కాలాల్లో ఉంటేనే కాదు, అంతటా చూస్తున్నాడు కూడాను. భగవంతుడు అన్ని కాలాల్లో ఉన్నాడు, అంతటా ఉంటేనే కదా, అంతటా చూస్తున్నాడు కూడాను, అంతటా చూస్తున్నాడు. ఎందుకు చెప్తున్నారంటే, మీకు మనకు పూర్వజన్మల్లో ఏ కర్మలు చేస్తాం, పూర్వజన్మలో ఏదో తలంపులు వచ్చినాయి, తర్వాత మన అందరిలోని బలహీనత ఏంటంటే కర్మకి ఇచ్చే ప్రాముఖ్యత సంకల్పానికి ఇవ్వం. భగవంతు మీరు ఏదో నుయ్యి తవ్వించారనుకోండి, అనుకోండి మీకు ఏదో నుయ్యి తవ్వించారనుకోండి, నుయ్యి తవ్విస్తే ఇక లక్ష్మీ గారు నుయ్యి తవ్వించారు, సన్మానం చేద్దాం, దండలు వేద్దాం ఏదో అనుకోండి. లక్ష్మీ గారు భగవంతుడు ఏం చేస్తాడు, లక్ష్మీ గారు అసలు నుయ్యి ఎందుకు తవ్వించారు, ఆ నుయ్యి తవ్వించడంలో లక్ష్మీ గారి ఉద్దేశం ఏంటి, అసలు వాడు ఎంత అసలు ఆ సంకల్పం, లక్ష్మీ గారి సంకల్పం మనం పైన చూస్తాం, అటు లోపలికి వెళ్ళిపోయి 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 లోపల ఆ వీరని చూస్తాడు, అక్కడికి వెళ్ళిపోతాడు, వాడికి ఈశ్వరుడు వాడి మనకి ఎంతసేపు ఈతలు కొట్టడం నేర్చుకోవడం, మనకి ఈతలు కొట్టడం నేర్చుకోవడం చేతనాలు కానీ లోపలికి వెళ్ళటం చేత కాదు. అందుకే రమణ మహర్షి గారు ఏమంటే, చెట్లో పడిపోయిన వస్తువు పైన ఈదే వాడికి తెలియదు, ప్రాణాన్ని నిరోధించి వాక్కు నిరోధించి వాడి లోపలికి వెళితే ఆ వస్తువు ఎంత దూరంలో పడిపోతే, అంత దూరంలో వెళితే అంత లోతు ముడిగితే వాడికి వస్తువు దొరుకుతుంది, పైన ఈతలు కొట్టేవాడికి తెలియదు. అంటే ఈశ్వరుడు ఏం చేస్తా అంటే, మీరు ఒకవేళ మంచి, మీరు మనం ఏదో మంచి పని చేశాం, అందరూ గొప్ప వాళ్ళని చెప్పుకుంటున్నారు, సత్కార్యాలు చేశారని చెప్పుకుంటున్నారు, ఈశ్వరుడు అక్కడ కాదు. సంకల్పం ఎందుకు చేశావు ఆ పని, ఆ పని నువ్వు ఎందుకు చేశావు, ఎంత దూరం వెళ్ళిపోతాడంటే ఆ పని చేయాలని తలంపు నీకు ఎందుకు వచ్చింది, అంత దానికి అడుక్కి వెళ్ళిపోయి చూస్తాడు వాడు, ఎంత డెప్త్ ఉందో సంకల్పానికి, అంత డెప్త్ కలిపి చూసుకొని నీకు మార్క్ లేడు, నీకు స్టేటస్ ఇవ్వడు వాడు. ఇచ్చిందంటే మనకు రాబోయే జన్మలో మనం చేసే కర్మను బట్టే కాకుండా మనకు వచ్చే సంకల్పం మీద కూడా ఆధారపడండి. మనం మంచి సంకల్పం, ఏదో మంచి పని చేసామంటే చాలు, ఆ మంచి పని చేసేటప్పుడు నీ సంకల్పం ఎలా ఉంది, నీ ఆలోచన ఎలా ఉంది, నీ ఆలోచన విధానం ఎలాగ ఉంది, నా ఇంపర్సనల్గా ఉందా పర్సనల్గా ఉందా, నీ బిహేవియర్ ఇంపర్సనల్ బిహేవియరా లేదా పర్సనల్లా, ఇండివిజువల్ బిహేవియరా లేకపోతే యూనివర్సల్ బిహేవియరా, వ్యక్తి భావన లేకపోతే వ్యక్తి భావన లేకుండా చేసేవారు అని వాడు ఎంత లోతుకెళ్ళిపోవాలి, అంత లోతుకెళ్ళు వెళ్ళిపోతాడు వాడు ఇష్టాడు వాడు ఇష్టం ఏం చేసి వాడు వెళ్ళటం నీకు అంటర్యాముగా ఉన్నాడు కదా, అలా ఉన్నవాడు లోపల ఉన్నవాడు వాడు. అయితే మనకు వచ్చే ఆలోచనల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, సంకల్పాల విషయంలో కూడా బహు జాగ్రత్తగా, చేతితోడు చేసే పనే కాదు, తలంపులు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం ఏదో మాట్లాడతాం, సపోజ్ ఎవరిని ద్వేషిస్తాం అనుకోండి, ఇప్పుడు ఉదాహరణ ఏ ద్వేషించాం అయిపోయింది, ఈశ్వరుడు లోపల రికార్డు చేసేస్తాం, నువ్వు మర్చిపోవచ్చు ద్వేషించావు, ఆ ఈశ్వరుడు లోపల రికార్డ్ చేసి ఏం చేస్తాడు, రాబోయే జన్మలో ఏం చేస్తా అంటే నీకు ఆ ద్వేషించే, కొంతమందికి ద్వేషించే స్వభావం ఉంటుంది. తర్వాత ఇంకోటి, మీరు నెగిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళతో అసలు సహవాసం చేయకూడదు. కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే, ఏమన్నా వారు నెడవోళ్ళ నుంచి బయలుదేరారండి, వస్తారు గంటలు వచ్చేస్తారని చెబుతా అనుకోండి, వాడు ఎలా ఉంటే ఆ నెడవోళ్ళ నుంచి బయలుదేరి జిన్నూరు వస్తాడంటే ఏ మార్చడు అని యాక్సిడెంట్ అయిపోయింది వాడు సస్తాడు అనుకుంటాడు. అంత నెగిటివ్ థింకింగ్ కొంతమంది. వాళ్ళతోటి సహవాసం చేసామా శుభ్రంగా భ్రష్టులు అయిపోతాము. ఆ నిడదవుల్లో బయలుదేరాలంటే నిడదవుల్లో బయలుదేరితే ఇక్కడికి వస్తాడని సిద్ధాంతం ఏంటి, మార్కెట్లో ఏదైనా యాక్సిడెంట్ అయితే చస్తాడండి, జిన్నూరు వస్తాడని గ్యారంటీ ఏంటి, ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు మనుషులు. వాళ్ళతోటి మనం స్నేహాలు చేసాం శుభ్రంగా పాడైపోతాం. కొంతమందికి అది జన్మతః నెగిటివ్ థింకింగ్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు సుఖంగా ఉండరు, ఇతరులు సుఖంగా ఉండనివ్వరు. కొంతమంది ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్పి, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి పేచీలు పెడతా ఉంటారు. అలా ఎందుకు చెప్తారంటే వాళ్ళు చేసిన పేచీల కోసం చెప్తారు. వాళ్ళు మీ పూర్వజన్మ కర్మ సరిగ్గా లేకపోతే వాళ్ళు వాళ్ళలో పడ్డా మీ జీవితం అంతా భ్రష్ట్ అయిపోతుంది. కొంతమంది ఇక్కడ మాటలు అక్కడ చెప్తా ఉంటారు, అక్కడ మాటలు ఇక్కడ చెప్తారు. ఎందుకు చెప్తారంటే పేచీల కోసం చెప్తారు. అలా కలవచ్చు వాళ్ళకి, వాళ్ళ సత్వగుణం ఉండదు, వాళ్ళు ధన్యులు అవ్వలేరు జీవితంలో, మిమ్మల్ని కూడా పాడు చేస్తారు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన వాడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. గురువు యొక్క కోపము కూడా, అంటే గురువు ఏం చేస్తాడు, గురువు యొక్క కోపం, గురువుకి ఆత్మ కోపం ఏంటి నటిస్తాడు, అంతే గురువు ఊరికి కోపం నటిస్తాడు, కోపం నటిస్తాడు. ఒకసారి కరుణ చూపిస్తాడు, కరుణ చూపిస్తాడు. గురువు గారి ఏళ్ళ మన మీద చాలా దయ చూపించాం అనుకుంటాం, అనుకుంటాం మన గురువు గారు మన మీద చాలా దయగా మాట్లాడే, ప్రేమగా మాట్లాడారు అనుకుంటాం. ఒకసారి ఒకసారి ఏంటి గురువు గారు ఇంత కఠినంగా మాట్లాడారు, ఇంత కోపంగా మాట్లాడారు ఏంటి అనుకుని ఇలా కూడా అనుకుంటాం, అలా కూడా అనుకుంటాం. ఆ కఠినంగా ఎందుకు మాట్లాడ, కఠినంగా మాట్లాడటం కూడా అది కూడా దయే, అది కూడా అనుగ్రహం గ్రహించిన వాడు దాని మీద. అది భగవాన్ గురువు ఏం చేస్తాడంటే లోపల ఉంటాడు, లోపల నిన్ను అలా మెచ్యూరిటీ తీసుకొస్తాడు, నేను పక్వ దశకు తీసుకొస్తాడు, అంతర్యామిగా ఉంటాడు, నీ ఆలోచన చూస్తూ ఉంటాడు, అన్నీ చూస్తూ ఉంటాడు. అంటే ఒకటి, మీరు ఎవరైనా ఉదాహరణ చెప్తున్నాను, మీరు ఎవరైనా పూర్వజన్మలో మీకు ద్వేషించాలో ఉంటుంది అనుకోండి, ఈ జన్మలో మీకు ఏమొస్తుందంటే అది ఇవాళ ఊడుస్తాం చేను, ఇవాళ చేను ఊడుస్తాం, వెంటనే పంటకు రాదు, రెండు నెలలకు మూడు నెలలకు పంటకు వస్తుంది. అలాగే మనం ఏదో అనవసరం మాట మాట్లాడామనుకోండి ఊరికి, అది లోపల ఉండిపోతుంది. లోపల ఉండిపోయే సంస్కారం కింద ఉండిపోతుంది. మనం అంటాం చూడండి వాడు సంస్కారం అటువంటిది, అది సంస్కారం కింద ఉన్నప్పుడు వాడికి తెలియదు. కొంతకాలానికి చేను పండి పంటానికి వచ్చినప్పుడు ఆ సంస్కారం మళ్ళీ వాసన కింద వస్తుంది. వాసన వేరు, సంస్కారం వేరు కాదు. బీజ రూపంలో ఉన్నప్పుడు సంస్కారం, అది పంటకు వచ్చేటప్పుడు, అనుభవానికి వచ్చినప్పుడు వాసన రూపంలోకి వస్తుంది. అక్కడి నుంచి నీకు అనుభవం ప్రారంభం. ఇప్పుడు నీ లోపల సంస్కారం కూడా నీకు తెలియదు. ఆ సంస్కారం వాసన రూపంలోకి వచ్చావు, ఇటువంటి వాసన నాకుందా అని నీకు ఎప్పుడు తెలుస్తుందంటే సంస్కార రూపంలోనే తెలియదు, వాసన వచ్చాక అప్పుడు నీకు తెలుస్తుంది ఈ వాసన నాకుందా. అప్పుడు గురువు ఏం చేస్తాడంటే వేగవంతం చేస్తాడు నీకున్న సంస్కారాలని వాసన రూపంలోకి రావటానికి. అంటే ఈ లోపల ఏదైనా ఏ బలహీనతలు ఉన్నాయో అది నీ మెదడుకు చూపించి, ఆ మెదడుకు చూపించి బయటికి కక్కిస్తూ ఉంటాడు. అంటే నువ్వు 10 జన్మల్లో అనుభవించవలసిన ఒక జన్మలో నీ కోర్సు పూర్తి చేసేస్తాడు వాడి గురువు. నువ్వు 10 జన్మల్లో 100 జన్మల్లో అనుభవించవలసిన దాన్ని ఒక జన్మలో అది అది పూర్తి చేసేస్తాడు. అంటే మీకు తెలియదు సంస్కార రూపంలో ఉంటాడు లోపల, అది వాసన కింద వస్తేనే కానీ మీకు తెలియదు. వాసన కింద ఆయన తీసుకొచ్చేస్తాడు తొందరగా, వాసన కింద తెలిసి ఆ వాసన తాలూకు పెయిన్ ఏదో చూపిస్తాడు. అంటే మామూలుగా మీరు 10 రోజుల్లో పడితే ఒక గంటలో పడిగి లాగా దానికి ఆ పెయిన్ చూపించి బయటకు లాగేస్తూ ఉంటాడు, చూపిస్తూ ఉంటాడు, మీకు బయటికి లాగేస్తూ ఉంటాడు. ఇదంతా గురువే చేస్తూ ఉంటాడు, కానీ అది గురువు చేస్తున్నాడు కదా మీకు తెలియదు. అది గురువు దయ ఇచ్చిదని చెప్పలేదు, అది మాటలకు అందదు, రాతలకు అందదు, లేదా ఊహలకు అందదు, అది ఏమి అందదు, అది అనుభవిక వైద్యం. అది రియలైజేషన్ వచ్చాక గురువు దయ, ఓహో గురువు దయ ఇట్టిదా అని మీకు అర్థమవుతుంది. కానీ ఇంకోటి, గురువు కంటే మన ప్రేమించేవాడు ఎవడం ఉండడు, కానీ ఉన్నాడేమో అని అనుకుంటాం, అది కూడా మనస్సే. గురువు కంటే మనల్ని ప్రేమించేవాడు ఎవడు ఎక్కువ ఉండడు, కానీ ఉన్నాడేమో అని అనుకుంటాం. ఇంకా అది కూడా అలా అనిపించేది కూడా మనస్సే. మనసుకి భిన్నంగా లోకం ఉంది, మనసుకి భిన్నంగా ఇంకా ఏదో ఉంది అని అనుకుంటాం. అది ఆ గారిని చేసేది కూడా మనస్సే. ఇప్పుడు దక్షిణామూర్తి చెప్పవలసినంత ఎలా చెప్పాడు, మౌనంగానే చెప్పేశాడు. అంటే ఆ లోపల రియాలిటీకి ఆ అండరింగ్ స్పిరిట్ యొక్క భాష మౌనమే. లోపల ఆత్మిక భాష ఏంటంటే మౌనమే. కొంతమంది సాత్విక సత్వగుణం ఉన్నవాళ్ళు, అంటే లోపల మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు, పరిపక్వ దశకు వచ్చిన వాళ్ళకి ఆ మౌనమే బోధించేస్తున్న వాళ్ళు 10 మాటలు చెప్పక్కర్లేదు. ఒకసారి భగవాన్ కొండకి నుంచి దిగి వస్తున్నారు, చెలంగారు రోడ్డుకి అక్కడ అడ్డంగా నుంచున్నారు. ఆశ్రమంలోనే ఒక భగవాన్ వచ్చే మార్గానికి అడ్డంగా నుంచున్నారు. అంటే వాడి మనిషి, నేను మనిషి, ఆయన ఇప్పుడు నాస్తికుడు, ఆయన ఆయన మనిషి, నేను మనిషి, ఎందుకు పక్కకు తప్పుకోను? ఆయన నేనెందుకు తప్పుకోను? ఆయనే పక్క తప్పుకు వెళ్ళిపోరాదా? ఇప్పుడు నేనెందుకు తప్పుకోను? ఆయనే తప్పుకోవచ్చు కదా పక్కకి. ఆ దీక్షుడు గారు పక్క తప్పుకోండి, పక్క తప్పుకోండి, తప్పుకోకుండా నిలబడ్డాడు. ఆ దీక్షుడు గారికి అర్థమవుతాడు అది, పక్క తప్పుకొని పక్క తప్పుకో అన్నాడు దీక్షుడు గారు. ఆయన తప్పుకోకూడదని నిలబడ్డాడు. నేనెందుకు తప్పుకోవాలి? ఆయనే పక్క తప్పుకుని వెళ్ళిపోవచ్చు కదా. భగవాన్ దగ్గరికి వచ్చారు, ఆయనే పక్క తప్పుకున్నారు. పక్క తప్పుకుని కొంత 4 అడుగులు ఎదరకేసి మళ్ళీ వెనక్కి తిరిగి చూశారు. అంతే అయిపోయింది చలం గడపాలి. వన్ గ్లాన్స్ ఈజ్ ఎనఫ్, వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్, వన్ టచ్ ఈజ్ ఎనఫ్, వన్ థాట్ ఈజ్ ఎనఫ్. ఇక భగవంతుడి మనం ఏదో ఇలా భగవంతుడు మనం తలపెట్టుకోవటం లేదు. ఎప్పుడైనా భగవంతుడు మనం తలపెట్టుకుని అడుగుకొని మన పూర్తి అయిపోయింది, మన పని పూర్తి అయిపోతుంది. భగవంతుని మనం తలపెట్టుకోవటం లేదు, ఆయన మనల్ని తలపెట్టుకోవటం లేదు. అయిపోయింది పని, అయిపోయింది. ఏం అనలేదు అండి, వెనక్కి తిరిగి చూశాడు. అంటే లోపల ఏమైతే తప్పుకోవాలి, ఆయనే తప్పుకోవాలని అనుకున్నాడు కదా, అది చూశాడు, ఆ గుణం చూశాడు. అయిపోయింది, ఏం ఆత్మబోధ లేదు, ఏమి లేదు, జ్ఞానబోధ లేదు, అయిపోయింది పని, అయిపోయింది. నాకు నొప్పి లేకుండా ఎన్ని బరువైన నా హృదయంలోని ఎన్ని బరువైన రాళ్ళు బయటకు తీసి పడేసావో భగవాన్ అంటాడు. నాకేమి, నాకు ఈ సర్జరీ చేసేటప్పుడు నాకేమి నొప్పి లేకుండా పునర్జన్మను తీసుకొచ్చి ఎన్నో బరువైన బండలను ఎన్ని తీసి బయట పెట్టావు నాకు తెలియకుండా, నా ఎరుకు లేకుండా. అంటే భగవాన్ చెప్తున్నారు, మామిడి పండు దేవుడు అనుకోండి, మామిడి పండు దేవుడు అనుకోండి, ఆ మామిడి పండులో ఉన్న రసం గురు. మామిడి పండు దేవుడు అనుకోండి, అంటే మామిడి పండ్లు అన్నీ ఉంటాయి, టెంక ఉంటుంది, పీచు ఉంటుంది, రసం ఉంటుంది, తొక్క ఉంటుంది, పైన స్కిన్ ఉంటుంది, దానికి అన్నీ ఉంటాయి. కానీ గురువు అలా కదట, అందులో ఆ గురు రూపం ఎలా ఉంటుందంటే అక్కడ తొక్క ఉండదు, టెంక ఉండదు, ఏముండదు, పీచు ఉండదు, ఏం ఒకటే లిక్విడే, ఇంకా రసం ఉంటుంది, ఆ రసమే గురు. అయితే భగవంతుడు ఇలా జడ్జిమెంట్స్ రాయడు, గురువు ఇలా జడ్జిమెంట్స్ ఏం రాయడు. ఇప్పుడు కోర్టులో జడ్జిమెంట్స్ రాస్తాడు చూడండి, దేవుడు రాయిస్తాడు జడ్జిమెంట్, గురువు జడ్జిమెంట్స్ రాయడు. నేను ఆయన అనుకున్న గోల్కి ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని పొందింపజేయటానికి తప్పించి ఇంకో డైరెక్షన్ లేదు గుడికి, వాడే గురువు. ఇంకో డైరెక్షనే లేదు అసలు. వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, వాళ్ళు అలా చేశారు, వాళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, అసలు చైతన్యం అది లేదు. జయము అపజయము అన్నీ మనసుకు సంబంధించిన విషయం. ఈ చావులు పుట్టుకలు మనసు, ఇంకోటి చనిపోవటంలో ఉన్న అల్పత్వం, పుట్టుకలో ఉన్నటువంటి అల్పత్వం, విషయాల్లో ఉన్నటువంటి అల్పత్వం, ఈ భోగాల్లో ఉన్నటువంటి అల్పత్వం అంతా నీ కళ్ళకి కనిపించేలాగా ఎత్తి చూపిస్తాడు వాడే గురు. అందులో ఏదో ఉంది, ఏదో ఉంది అనుకుంటాను, అందులో ఏమీ లేదని నిస్సారత నీ బుద్ధికి అందీలాగా చేస్తాడు వాడు గురువు. జడ్జిమెంట్ దేవుడి లాగా జడ్జిమెంట్ రాయడు వాడు. వాడు ఎక్కడికి నేను తీసుకెళ్ళాలంటాడు, ఎక్కడ నేను జీవితంలో మలుపు చెప్పాలో, నేను ఎక్కడికి తీసుకు, అది ఒకటే చూసుకుంటాడు. కానీ మిగతా ఆయన చూసుకోడు అసలు. నీ రైట్ థింకింగ్ గురువుకి అక్కర్లేదు, నీ రాంగ్ థింకింగ్ గురువుకి అక్కర్లేదు, నీ అధికార గురువు అది దేవుడు చూసుకోవచ్చు, మార్కులు వేస్తాడు కాబట్టి. అది దేవుడు చూసుకోవచ్చు, అది మార్కులు వేస్తాడు కాబట్టి, అదేం అక్కర్లేదు. అక్కడ టెంక ఉండొచ్చు, పీచు ఉండొచ్చు, తొక్క ఉండొచ్చు, అది అంత ఇక్కడ ఇది రసమే, గొంతుకి అడ్డపడదు ఇది. ఇంకా
ఇది శ్వేరే చైతన్యం, వాడు గురువు.
గురువు దయ లేకుండా మీరు ఎన్ని సాధనలు చేయండి, ఎన్ని సాధనలు చేయండి, గురువు దయ లేకుండా, గురువు యొక్క కృప లేకుండా, ఆ గ్రేస్ లేకుండా, గురువు యొక్క ఆప్యాయత లేకుండా, ఆ గురువు యొక్క ఆ ప్యూరిటీ, ఆ గురువులో ఉన్నటువంటి ప్యూరిటీ తాలూకు, దాని తాలూకు ఆ చైతన్యం తాలూకు స్పర్శ లేకుండా మన మనస్సు అంతర్మయ్యే అవకాశం లేదు. ఎంత పాండిత్యం ఉన్నా సరే ఎన్ని వేద పారాయణాలు చేసినా సరే ఇప్పుడు మీరు కృష్ణుడి చరిత్రలో చూస్తూ ఉంటారు. కృష్ణుడి చరిత్రలు ఆ కృష్ణుడు ఏమన్నా చంపాలనుకుంటాడు అనుకున్న కంసుడిని పాపం, కంసుడిని ఇలా పెద్దగా దెబ్బలాడి పెట్టి కంసుడిని కుర్చీలో కంసుడు వెళ్తాడు, కంసుడిని చంపుతాడు, కంసుడిని అలా ముట్టుకుంటాడు అంతే కృష్ణుడు, చచ్చిపోతాడు. ఆడు యుద్ధం లేదు, ఏమి లేదు, ఇందులో వ్యవస్థ మీరు చెప్పండి ఎవరైనా. ఇప్పుడు కంసుడు కూడా చాలా బలమైన వాడు. మీరు మధుర లేదితే కృష్ణుని విగ్రహాలు కాబట్టి కంసుడి విగ్రహాలు పెట్టారు. మీరు మధుర ఎప్పుడైనా చూడండి, కొన్ని సెంటర్లో కంసుడి విగ్రహాలు పెట్టారు. ఇంచెల్ని కూడా రాజాడు, ఆడు ఆ మధురికి రాజువాడు. మీరు ఎక్కడ చూడండి, ఆయన విగ్రహాలు కూడా ఉన్నాయి, కంసుడి విగ్రహాలు మీరు బట్టి మధురప్పుడు చూడండి. ఇంకా పరిపాలన చేశాడు ఆ ఉద్దేశంతో అక్కడ పెట్టాడు. ఆ మధుర ప్రాంతాన్ని కంసుడు పరిపాలన చేశాడు. మంచివాడు చెడ్డవాడు అదంతా వదిలేయండి, వాడి చెడ్డ పనులని భయం వల్ల చేశాడు. అంటే వాడి మంచివాడే, కంసుడు కూడా మంచివాడే. వాడు ఏదో చెడ్డ పనులు, ఈ చెడ్డ పనులు అనేది చేశాడు అంటే భయం వల్ల చేశాడు అంతా అంతకంటే ఏంటి, అదంతా వదిలేద్దాం. మనకి టైం కిల్లింగ్ వద్దు ఇక్కడ. ఇప్పుడు ఇలా ఏమైనా చంపాడనుకోండి కృష్ణుడు, అలా ముట్టుకుంటాడు చచ్చిపోతాడు. ఇదేంటి, ఏం పేచి లేదు, ఘర్షణ లేదు, ఏమి లేదు, బాంబులు లేదు, ఆటం బాంబులు లేవు, హైడ్రోజన్ బాంబులు లేవు, కత్తులు లేవు, కరాటలు లేవు, ఏమి లేవు, ఏమి ఇలా ముట్టుకుంటే చచ్చిపో. అంటే ఏంటంటే అక్కడ వాడు ఇలా ముట్టుకుంటే ఎవరైనా చంపాలని కృష్ణుడు అనుకుంటాడు అనుకోండి, ఆయన ఎలా ముట్టుకుని వెయ్యి ఏనుగులు బరం అడిగితే పడిపోతున్నాడు. అక్కడ అది మన కళ కనపడితే చచ్చిపోతాడు. గురువు అనుగ్రహం అటు ఏంటి, ఇలా ముట్టుకుంటూ కృష్ణుడు ఇలా ముట్టుకుంటాడు చచ్చిపోయాడు. ముట్టుకున్నట్టు మనకు అనిపిస్తాం, ఆడికి ఎవడైతే చంప వాడికి వెయ్యి ఏనుగులు బరువు అలా పడిపోయినట్టుంది. ఇప్పుడు మన మీద ఒక ఏనుగు నిలబడి పడిపోయింది, ఒక వెంటనే ప్రాణం పోతుంది కదా. అలాగే గురువు ఎవరైనా చంపాలన్నట్టు కృష్ణుడు ముట్టుకున్నా అంటే వెయ్యి ఏనుగులు వచ్చాడు మీద పడిపోయినట్టుంది, అలా పోతాడు. ఇంకా అది కదలడం కాదు, ఇంకా గుంజుకోడు. అబ్రహం లింకన్ సాగులా ఉండదు. అబ్రహం లింకన్ని అక్కడ వాషింగ్టన్లో రాత్రి 9 పేల్చాడు. ఆ పేల్చినాడు ఏం చేశాడు, సరిగ్గా పేల్చాడు కానీ ఎక్కడ పేల్చితే గాంధీ గారు వెంటనే ఒక నిమిషంలో చచ్చిపోయారు. ఆడికి ఆ పేల్చినప్పుడు ఏం చేశాడంటే వాడు సరిగ్గా ఎక్కడ పేల్చితే తొందరగా చచ్చిపోతాడు అలా పేల్చలేదు, ఏం పేల్చాడు. పాపం ఎంత బాధపడ్డాడంటే రాత్రి 9 పేలిస్తే మనుషులను పొద్దున్న బతుకున్నాడు లింకన్. 24 ఎప్పుడైతేనే శారీరక బాధపడ్డాడు, డాక్టర్లు చేసి కృషి చేశారు కానీ ఆ శారీరక బాధ 12 అనుభవించాడు. అదొక దేహ ప్రారంభం. సర్వసాధారణంగా ఎవరినైనా పేలిస్తే వెంటనే చచ్చిపోతారు. లింకన్ పేల్చిపడ్డాక కదా ఆయన పేల్చాక కూడా ఇంకా 12 జీవించాడు. రాత్రి 9 హాల్లో సినిమా హాల్లో పేలిస్తే పొద్దున 9 దాకా అటు ప్రాణం శరీరాన్ని విడిచిపెట్టలేదు. అంటే ఎంత బాధపడి ఉంటాడో చూడండి. అది ఒక రకమైన దేహ ప్రారంభం. కృష్ణుడు ఎలా చంపాలి, ఎవడ అలా 2 బాధపడక్కర్లేదు, వాడు చంపాలి, ముడికి ఇలా ముట్టుకుంటాడు, నవ్వుతూ ముట్టుకుంటాడు చచ్చిపోతాడు. వాడు గురువు అనుగ్రహం అటువంటి అది మనకేం కనపడదు. ఆ గురువు అనుగ్రహం ఎలా పనిచేస్తాడో మనకు కనపడదు, అది వినపడదు, అది కనపడదు. అది గురువు అనుగ్రహం మన కళ్ళకు కనపడదు, మనకి వినపడదు, పని అయిపోతూ ఉంటుంది, సైలెంట్గా పని పూర్తి అయిపోతూ ఉంటుంది. అది ఏం వర్క్ చేయాలి అది వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అది మనం నోటీస్ చేయాలి, మన ఈ జీవుడు నోటీస్ చేయాలని కూడా అది అనుకోదు. ఏ వాడికి మన ఆత్మదృష్టిలో జీవుడు లేడు. ఇప్పుడు మీకు అద్వైతానుభవం కలిగింది అనుకోండి, అనుకోండి బ్రహ్మానుభవం కలిగింది అనుకోండి, బ్రాహ్మణస్థితి పొందారనుకోండి, మీరు ఎంత దుఃఖం అని తెలియకుండా ఎంత దుఃఖం పడిపోయా అనవసరంగా అనిపిస్తుంది. మనం చూసి మీకే ఆశ్చర్యం కలిగింది. చాలా అశాంతి అనిపించాం జీవితంలో, చాలా దుఃఖం అనిపించాం, తెలియకపోవటం ఇంత దుఃఖం అనిపించాం, ఏమీ లేని దానికి ఎంత అనిపించాం, ఏమీ లేదు. దుఃఖకారణం కూడా కల్పించుకోవటం, దుఃఖకారణం కూడా కల్పించుకోవటం. అయితే గురువు ఎందుకు చెప్తానంటే జడ్జిలాగా మార్కులేడు గురువు, అలా తోలిపోతూ ఉంటాడు.
ఆడు ఎక్కడ డెస్టినేషన్ ఏంటో, ఎక్కడ పెట్టుకున్నాడు డెస్టినేషన్ ఎక్కడికో, అక్కడ తీసుకుపోతాడు గురువు. అంటే గురువు మనం ఏ స్థితికి పొందింపు చేయాలనుకున్నాడో ఆ స్థితికి మనకి ఎక్కడ జీవితాలు మలుపు తిప్పుకుంటారో అలా మలుపు తిప్పుని దొల్లించుకుంటూ వెళ్ళిపోతాడు. వాడే గురువు. అవి మాటలతోటి మనం ఊహించలేం, మాటలతో చెప్పలేం, మనసుతో ఊహించలేం. అది రిటర్న్, ఇట్ ఈస్ బియాండ్ రిటర్న్ ఎక్స్ప్రెషన్, ఇట్ ఈస్ బియాండ్ స్పోకెన్ ఎక్స్ప్రెషన్, ఇట్ ఈస్ బియాండ్ థాట్ ఆల్సో. ఇంకా రక్షించడమే కానీ శిక్షించడం ఉండదు. రక్షించడమే కాదు, రక్షించడమే కానీ శిక్షించడం ఉండదు. శిక్షిస్తున్నట్టు అనిపించినప్పటికీ అది రక్షించడమే. నిన్ను శిక్షిస్తున్నాడు గురువు అనిపించినప్పుడు కూడా రక్షించడానికి అది చేసే పని. అది నీకు అది రక్షించడానికి ఇక్కడ చెప్తున్నాడు. ఈ గురికి బోధిస్తాడు, నువ్వు ఏదిగా ఉన్నావో నువ్వు దేన్ని పొందాలో వస్తువు గురించి నేను బోధిస్తాడు. కానీ పైపుడికే బోధిస్తున్నట్టుగా బోధిస్తాడు, కానీ లోపల దొర్లించుకుపోతూ ఉంటాడు. ఊరికే పైకి బోధిస్తాడు, టీచ్ చేస్తూ ఉంటాడు పైకి ఊరికే టీచ్ చేస్తూ ఉంటాడు. టీచ్ చేయండి ఎందుకంటే ఊరికి నీకు మైండ్ ఒకటి ఉంది కాబట్టి నీకు ఇలా ఉండాలి అలా ఉండి టీచ్ చేస్తూ ఉంటాడు. అలా చెప్పటమే కాదు ఆ స్థితిని అనుగ్రహిస్తాడు వాడు గురువు. చెప్పడానికి కదా కాలేజీలో మాస్టర్లు చెప్తున్నారు కదా, బళ్ళే మాస్టర్లు చెప్తున్నారు కదా, చెప్పటం కాదు ఊరికి చెబుతాడు. ఆ సబ్జెక్ట్ ఎలా చెబుతూ నీకు ఆ సబ్జెక్ట్ ఎలాగో చెబుతూ నేను ఎక్కడికి తీసి ఏ గోలుకు తీసుకెళ్లారో ఆ గోలు మట్టుకు మర్చిపోకుండా అటువైపు నీకు ఆ స్వీట్నెస్ నీకు అందిస్తూ లోపల ఆకర్షణ నీకు తెలియపరుస్తూ అక్కడ నేను అక్కడ గెంటుకుంటూ నెట్టుకుంటూ వెళ్ళిపోతాడు వాడు గురువు. అది నీకు నీకు బాధ లేకుండా చేస్తాడు, ఆ ప్రక్రియ లేకుండా నీకు చేస్తాడు. అంటే బాధ అనే ఆ సఫరింగ్, ఆ సఫరింగ్ అక్కడ లేకుండా, సారు అక్కడ లేకుండా చేసుకుంటూ పోతాం. ఇతడు మాట్లాడతాడు, మీతోటి మాట్లాడతాడు, భోజనం చేశారా అని అడుగుతాడు. భోజనం చేశారా, స్నానం చేశారా, భోజనం చేశారా, స్నానం చేశారు, హౌ ఆర్ యూ, మీరు ఎలా ఉంటున్నారు, బాగున్నారు అని అడుగుతాడు. ఎందుకు? నీ మనస్సు నిర్మలం చేయటం. శాంతి, శాంతిని, శాంతిని గుర్తించటానికి, నీ లోపలిన శాంతి నీకు అందింపు చేయటానికి ఏదో వంపి పెట్టి మాట్లాడతాడు. మాట్లాడితే ఏది భోజనం చేశారే, స్నానం చేశారే, అవ్వాలి. నీతోటి నడుస్తూ ఉంటాడు, నీతోటి మాట్లాడుతూ ఉంటాడు. వాడు చేసి ఈ పని నీకు తెలియని వాడు, వాడు గురువు. మీ అమ్మకి నిజంగా నేను ఏదో కోపం వచ్చిందనుకోండి, అప్పుడు 10 రూపాయలు ఇచ్చాను, ఇక్కడ 5 రూపాయలు ఇచ్చాను, అప్పుడు పట్టు చీర పెట్టాను, 90 తెరసిన మీ మీద ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ మైండే కాదు చేసే పనులు. ఇది అని అనుగ్రహం కాదు, ఆత్మ కాదు, చైతన్యం కాదు. ఈ గుర్తింపుతోటి చేసే పనులు, ఈ మనస్సు దగ్గర ఉన్నటువంటి పాడుతనం ఎక్కడ ఉందంటే గుర్తింపు. ఈ గుర్తింపుల కోసం ఏ పని చేసినా మనస్సు పెరిగిపోతా ఉంటుంది. పుణ్యం వస్తే రావచ్చు, అనుభవిస్తే పోతుంది. అది ఇప్పుడు గుర్తింపు, మనం ఏదైనా మంచి పని చేస్తాం అనుకోండి, పుణ్యం వస్తే రావచ్చు, అనుభవిస్తే పోతుంది. మన శరీరమే శాశ్వతం కదా, వచ్చేది ప్రారంభం అని చెప్పి ఉంటుంది, అది అనుభవిస్తే పోతుంది. గుర్తింపులు కాదు, గురువు చేసేది గుర్తింపులు కాదు. ఏం చేసిన గురువు గీతాలు లేరు. గురువు ఏ పని గుర్తింపు కోసం చేయడు, ఏం చేయదు వాడు, గీతాలు లేరు. అసలు చైతన్యానికి ఇతరులు లేరు, మనస్సుకి ఇతరులు ఉన్నారు, అహంకారానికి ఇతరులు ఉన్నారు, చైతన్యానికి ఇతరులు లేరు. తను మనల్ని మనం దేహంగా చూసుకుంటున్నాం కాబట్టి ఇతరుల దేహాలు వాళ్ళని మనం అనుకుంటున్నాం. భగవంతుడు ఎవరు, గురువు అంటే ఎవడో చైతన్యమే. మనలో కనిపించేది కూడా అది చైతన్యమే, అయితే వాడికి ఇతరులు లేరు. వాడు అనిపించేది చైతన్యం, చూచేది చైతన్యం, చూచేది చైతన్యం. వాడు నువ్వు నీ హృదయంలో ఉన్న చైతన్యం నీకు అనుభవయ్యాక లోకం కూడా నీకు చైతన్యంగా కనిపిస్తుంది, లోకంగా కనపడదు. అదే నీతో మాట్లాడుతూ ఉంటాడు, నీతోటి మాట్లాడుతూ ఉంటాడు, నీతో నడుస్తూ ఉంటాడు, నీకు ఏదో చెప్తూ ఉంటాడు, బోధిస్తూ ఉంటాడు, ఏదో చేస్తూ ఉంటాడు. కానీ నీ మనస్సును నిర్మలం చేస్తాడు, నీ మనస్సుని నిశ్చలం చేస్తాడు, నీ మనస్సు యొక్క చేపలని తగ్గిస్తాడు. ఆయన ఏదైతే నీ చేత పొందింపజేయాలని, ఏదైతే అల్టిమేట్, ఏదో ఫైనల్, ఏదైతే సత్యమో, ఏదైతే సర్వమో, ఏదైతే తానై ఉందో, ఏదైతే స్వతంత్రంగా ఉందో, ఆ వస్తువు మీ హృదయంలోనే ఉంది, కానీ మీకు అందటం లేదు. అది మీకు అందింపు చేయటానికి, మీ మైండ్ని సిద్ధం చేయటానికి ఈ మాటలు, ఈ తలంపులు, ఈ ఊహలు, ఈ సంకల్పాలు, ఈ ఆటలు, ఈ పాటలు, ఈ మాటలు. నరసింహతకి కృష్ణ భక్తుడు, వైష్ణవ జనతో గాంధీ గారు రోజు పాడుకునే పాట నరసింహత రాశాడు. ప్రతిరోజు పాడుకునేవారు గాంధీ గారు వైష్ణవ జనతో పాట. అది నరసింహత అని గుజరాతీ భక్తుడు రాశాడు. ఏదో కొన్ని కారణాల మొత్తం కుటుంబ శత్రు, కుటుంబ సభ్యులు అందరూ ఆయన శత్రువులు అయిపోయారు. ఎవరికి? నరసింహ. వీళ్ళు అనుకున్నారు ఏంటి, మనం అందరం శత్రువైనాడు, సుఖంగా ఉన్నాడు, నాడు దేవుళ్ళు ఉన్నాడు. వీళ్ళందరూ అనుకున్నారు కుటుంబ సభ్యులు, ఆయన వెళ్ళేసాం కదా, వెళ్ళేసినా సుఖంగా ఉంటున్నాడండి, శాంతిగా ఉంటున్నాడండి, ఆనందంగా ఉంటున్నాడు, బాధపడటం మన దగ్గరికి అసలు రాజీకి రావటం లేదాడు. ఇంకే ఆడి సుఖం ఎవరి మీద ఆధారపడితే కదా స్వతంత్రుడు, వాడు స్వతంత్రమైన సుఖం ఏది మనతో రాజీకి రావటం లేదండి, శుభ్రంగా హ్యాపీగా ఉన్నాడంటే అనుకున్నారు నరసింహత గురించి. వాడే రాశాడు వైష్ణవ జనతో, ప్రపంచంలోనూ సాహిత్యం అంతా నేను మర్చిపోయినాను, భగవద్గీత శ్లోకాలని నేను మర్చిపోయినాను, నేను చదివిన చదువు అంతా నేను మర్చిపోయినా, ఆంగ్ల సాహిత్యం, హిందీ సాహిత్యం, గుజరాతీ సాహిత్యం అంతా మర్చిపోయినా, ఒక నరసింహత రాసినటువంటి వైష్ణవ జనతో పాట చాలు, నేను ధన్యుని అవటానికి అన్నాడు గాంధీ. నేను ధన్యుని అవటానికి ఆ ఒక్క సాంగే చాలు నాకు. ఈ మోహన్న మహాత్ముని చేసింది కూడా ఒక్క పాట. అంటే భక్తుల లక్షణాలు ఎలా ఉంటాయి చెప్పాడు వైష్ణవ జనతర. భక్తులు ఎలా ఉండాలి, ఆ భక్తుల లక్షణాలు ఎలా ఉండాలి అని వర్ణించి చెప్పాడు. అది ప్రాక్టీస్, ఆ పాట రోజు పాడుకుంటూ ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టాడు. నీతోటి మాట్లాడతాడు, నీతోటి స్నేహం చేస్తాడు. ఎందుకంటే స్నేహం ఎందుకు చేస్తాడు, నీ మనసును నిర్మలం చేయటాడు, ఈ మనస్సును నిశ్చయం చేయటానికి స్నేహం చేస్తాడు. ఆ అంతర్ముఖం అవుతుంది. నీ చేత నీ ధ్యానం అంటే నీ జపం పట్ల, ధ్యానం పట్ల నీకు ప్రీతి కలగజేస్తాడు. నీకు టేస్ట్ కలగ, నీకు అభిరుచి లేకపోతే నీకు అభిరుచి కలగజేస్తాడు. నీకు అభిరుచి కలగజేసేవాడు ఆయనే, అనుభవాన్ని ఇచ్చేవాడు ఆయనే. ఇంకా నువ్వేమీ లేదు, నేను చేశాను అనుకుంటావు, ఏమీ లేదు, సున్నా. మనకు ఆ వస్తువు మీద అభిరుచి కలగజేసేవాడు ఆయనే, అభిరుచి కలగజేసేవాడు ఆయనే. దానికోసం ప్రయత్నం చేసే, మన చేత ప్రయత్నం చేయించేవాడు ఆయనే, దాన్ని పొందింపజేసేవాడు ఆయన. ఇంకా మనం ఎక్కడైనా మనం లేము, కానీ డోయర్షిప్ వల్ల ఉన్నాయి మనం అనుకుంటాం. అది దుఃఖకారణం బయట లేదు, దుఃఖకారణం లోపలే ఉంది. అది కర్తృత్వ రూపంలో ఉంది. కర్తృత్వం లేకపోతే దుఃఖం లేదు. భగవాన్ ఈ మాట కొన్ని వేలు సార్లు చెప్పారు. ఇతరులు అహంకారానికి ఇతరులు ఉన్నారు, ఆత్మకి ఇతరులు ఉన్నారు. అహంకారానికి ఇతరులు ఉన్నారు, ఆత్మకు మటుకు చైతన్యానికి ఇతరులు అంటే లేరు. అంటే గురువు, నిజమైన గురువు లోపల ఉన్నాడు, నిజమైన గురువు లోపల ఉన్నాడు. వాడే బయట రూపం ధరించి వస్తాడు. వాడు ఆ రూపం ధరించి వచ్చినప్పుడు కూడా తన రూపం మాత్రమే కాదని ఆయనకు తెలుసు. తన రూపం మాత్రమే కాదని ఆయనకు తెలుసు. అంచేది నీకు అంతరమైనటువంటి లోపల నుంచి ఆయన బయట బోధిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు నవ్వుతా ఆయన కూడా నవ్వుతూ ఉంటాడు. నువ్వు ఏదైనా దుఃఖపడుతున్నావు ఆయన కూడా దుఃఖపడుతూ ఉంటాడు. కానీ నీకు ఏదైనా దుఃఖం వస్తే నీతో పాటు దుఃఖపడుతూ ఉంటాడు. నువ్వు సంతోషంగా ఉంటే ఆయన సంతోషంగా ఉంటాడు. ఆత్మ చైతన్యం గురించి, లోపల సద్వస్తు గురించి, ఆ సర్వస్థైన వస్తువు ఆనంద స్వరూపం, ఆనందం గురించి, ఆనంద స్వరూపం, సత్య స్వరూపం, శాంత స్వరూపం, ఆ ఒక్క వస్తువు గురించి, అది ఒకటి కాదు రెండు కాదు అన్నారు భగవాన్. ఆ వస్తువు గురించి నీకు బోధిస్తాడు బయట నుంచి, లోపల నుంచి. వస్తువు ఏ వస్తువు గురించి అయితే ఆయన బోధిస్తున్నాడు, తానై ఉన్నాడు కాబట్టి నీ మనసు లోపల గుంజుకుంటాడు. ఏ వస్తువు అయితే తాను
ఏ వస్తువు అయితే, ఏ వస్తువు గురించి అయితే తాను బోధిస్తున్నాడు, ఆ వస్తువు తానే ఉన్నాడు కాబట్టి నేను లోపలికి లోపల గుంజుకుంటాడు, లోపల గుంజుకుంటాడు. ఇందులో భేదాలు లేవు. గురువు అన్నా, చైతన్యం అన్నా, భగవంతుడు అన్నా, బ్రహ్మం అన్నా, ఒకటి ఏమన్నా మాటల గారడి, మాటలో గారడి. ఇందులో భేదాలు ఏమి లేదు. ఇక్కడ చెప్తున్నారు భగవాన్ స్పెసిఫిక్గా చెప్తున్నారు. శిష్యుడు ఎంత చదువుకున్నవాడైనా, ఎంత పాండిత్యం ఉంది వాడికి, ఎంత స్కాలర్షిప్ ఉన్నా, డిక్షనరీలు అన్నీ నోటుకు వచ్చేసిన అనుకోండి, శిష్యుడికి, ఈ సాధకుడికి, అంటే శిష్యుడు సాధకుడికి ఎంత చదువుకున్నవాడైనా, ఎంత పాండిత్యం ఉన్నవాడికి, ఒకవేళ వాడికి ఏదైనా శక్తులు ఉన్నా, కొంతమందికి శక్తులు ఉంటుంది, రేపేం జరుగుతుందో వాడు చెప్తారు, నీ మనసులో ఏముందో చెప్తారు, నీ మనసులో ఏముందో వాళ్ళు చెప్పక్కలే, వాళ్ళు చెప్తారు, రేపేం జరుగుతుందో చెప్తారు. 10 రోజుల తర్వాత 18వ తేదీని 15 గంటలు 15 క్షణాల్లో ఏం జరుగుతుందో కూడా చెప్తారు. కానీ ఆయన ప్రదర్శించరు వాళ్ళు. ఒకసారి ఎవరైనా మన గుర్రం సుబ్రహ్మణ్య గారు, గుర్రం సుబ్రహ్మణ్య గారు ఆయన భార్య ఎప్పుడో 41లో ఎప్పుడోసారి చూడటానికి వచ్చారు. సరే చూసి వెళ్ళిపోతే వెళ్ళిపోతా అన్నారు. మేము వెళుతున్నాం, మళ్ళీ మేము ఇద్దరం వస్తాం మీ దర్శనం చేసుకుంటాం. అప్పుడు భగవాన్ అన్నారు, సుబ్రహ్మణ్య గారు మీరు వస్తారని. అంటే ఆవిడ ఇంకో సంవత్సరం అట్లా చనిపోతుంది, మీ ఇద్దరం మళ్ళీ మీ దర్శనానికి వస్తామంటే అన్నారు. మామూలుగా మాట్లాడుతుంది, మీరు వస్తారని సుబ్బరావు గారు, సుబ్బరావు గారు, సుబ్బరావు గారు మీరు వస్తారు దర్శనానికి అన్నారు. అంటే ఏం అర్థం అవ్వలేదు కానీ ఆ మాట అర్థం అవ్వలేదు, ఊరికే మామూలుగా అన్నారు అనుకున్నారు. తర్వాత సంవత్సరం అట్లా ఆవిడ స్వర్గస్థురాలి, అది టైం అయిపోయింది అప్పుడే. అంటే దేహం సరిగ్గా, దేహం ప్రారంభం ఖర్చు అయిన వెంటనే ఆ దేహం పడిపోతుంది. అయితే ఇదంతా అసత్యమే, ఇదంతా మిథ్యానేనే. నీ సంతోషం మిథ్యా నేను, నీ దుఃఖం కూడా మిథ్యా నేను, నీ అంతస్తు మిథ్యా నేను, నీ సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇదంతా మిథ్యానే నేను. ఏమి లేదు, బయట ఉన్న ఆకర్షణకు మనం లోని కాకుండా, బయట ఉన్న ప్రలోభాలకి, లోకంలో ఉన్న ప్రలోభాలకి, లోకంలో ఉన్న ఆకర్షణకి సాధ్యమైనంతవరకు మనం లోకు ఆ లోని కాకుండా ఉంటే మనసు గూట్లో పడిపోతుంది. మన మనస్సులో గూట్లో పడిపోతుంది, హృదయ గుహలో పడిపోతుంది. అంటే ఈ మూల తలంపు మూలం చిన్నది హృదయంలో ఉందంటే, హృదయం మనం మాంసంతో తయారు చేసిన ఫిజికల్ హార్ట్ కాదు, మాంసంతో తయారు చేయబడినటువంటి ఫిజికల్ హార్ట్ కాదు, నేననే స్ఫురణ, నేననే తలంపు స్ఫురణ ఎక్కడి నుంచి వస్తుందంటే అది ఆధ్యాత్మిక హృదయం, అది స్పిరిచువల్ హార్ట్. భగవంతుడు ఉన్నది అక్కడే, హృదయంలో భగవంతుడు ఉన్నాడు. భగవంతుడికి మరో పేరు హృదయం అని మనం ఎవరు చెప్పినా, వేదం చెప్పినా, మరొకటి చెప్పినా, నిజమైన ఈ మూల తలంపు మూలంలోనే నిజమైన జ్ఞానం ఉంది, సత్య జ్ఞానం ఉంది. వేదం అంట అక్కడే ఉంది. అంటే గురువు మీకు ఎక్కడ చేస్తాడంటే ఉపకారం ఉంటే, మీ మనసులో నిస్సారతను చూపిస్తూ ఉంటాడు. మీ మనసు ఏదో గొప్పగా ఉందని మీరు అనుకుంటూ ఉంటారు కదా, దాన్ని నిస్సారతను చూపిస్తూ ఉంటాడు వాడి గురువు. అందరూ ఏదో ఉందనుకుంటారు మీ మనసు, అందరూ ఏమీ లేదు, అందరూ నిస్సారతను మీ గురువు మీకు గోచరింపు చేస్తాడు వాడి గురువు. ఇక భగవాన్ చెప్తున్నారు, ఎంత అతీంద్రియ శక్తులు వాడైనా, అంటే వాడు వాడికి ఇంద్రియాలకు అతీతమైన శక్తులు వాడుకున్నా, ఎవడికి శిష్యుడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఏదో మహిముడు చేసే శక్తి ఉన్నప్పటికీ ఇంద్రియాలకు కళ్ళు లేకుండా, అంటే పరమేశ్వరుడికి కళ్ళు లేకుండా చూడగలడు. భగవంతుడికి అసలు రూపం లేదు. భగవంతుడు ఎవడంటే ఇంద్రియాలు లేవు వాడికి, ఇంద్రియాలు లేకుండా చూడగలడు, కళ్ళు లేకుండా చూడగలడు, చెవులు లేకుండా వినగలడు, కాళ్ళు లేకుండా నడవగలడు. పక్షపాతం లేని వాడు పరమాత్మని పొందుతాడు. వాడికి ఇంద్రియ భగవంతుడికి ఇంద్రియాలు లేవు కాబట్టి వాడు చూడలేడు వినలేడు అని అనుకోకండి. వాడికి ఇంద్రియాలతో పని లేదు, వాడికి ఇంద్రియాలతో పని లేదు. భగవంతుడి కళ్ళు లేవు కదా మనల్ని చూడటానికి అనుకోకండి, వాడి కళ్ళు అక్కర్లేదు చూడటానికి, నడవటానికి కాళ్ళు అక్కర్లేదు, పని చేయడానికి చేతులు అక్కర్లేదు, వాడికి ఏమీ అక్కర్లేదు. భగవంతుడికి అసలు రూపం ఒకటి అక్కర్లేదు. అసలు ఇంకోటి వీడికి మెచ్యూరిటీ, ఈ భక్తుడికి శిష్యుడికి మెచ్యూరిటీ అంటే అని రూపం కూడా ధరించకుండా అనుగ్రహించి వాడికి మోక్షాన్ని ఇస్తాడు వాడు గురువు. మనకి మెచ్యూరిటీ లేకపోవటంలో రూపం ధరించి వస్తాడు.
ఇప్పుడు మనకు మెచ్యూరిటీ ఉందనుకోండి, ఈశ్వరుడు గురు రూపం ధరించకుండా కూడా వచ్చి అనుగ్రహించి మనకు మోక్షాన్ని ఇస్తాడు. శరీరం ధరించక్కర్ లేకుండా మనకు ఆ ప్రిపరేషన్ ఉంటే, ఆ మెచ్యూరిటీ కనుక ఉంటే, మీరు చెప్పిన కష్టం వస్తూ ఉంటుంది, సంతోషం వస్తూ ఉంటుంది, ఇదంతా మీరు ట్రైనింగ్ అవటానికి వస్తేనే. మీకు లో చూపు ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఎవరైనా మీతో బాగా స్నేహంగా ఉంటే, లక్ష్మి గారు మీతో బాగా స్నేహంగా ఉంటున్నారు అనుకోండి, మాట్లాడుతుంది సడన్ గా లక్ష్మి గారు మీతో మాట్లాడటం మానేసరికి మీరు డిస్టర్బ్ అయిపోతారు, తలకాయ పోటీ పెళ్ళి వేసేసుకుంటారు ఇంకోటి అంటే లో చూపు లేదన్నారు. లక్ష్మి గారు మాట్లాడితే ఏముంది, మాట్లాడకపోతే ఏముందని మీకు వివేకం వచ్చేసింది అనుకోండి, ఏమనిపించింది? ఏమక్కర్లేదు. మీ అత్తగారు మీతో సడన్ గా మాట్లాడటం మానేసింది అనుకోండి, మీరు డిస్టర్బ్ అయిపోతుంది, పూజ వెళ్ళిపోతుంది, జపం వెళ్ళిపోతుంది, ధ్యానం వెళ్ళిపోతుంది, మీకు అశాంతి వచ్చేస్తుంది, మీకు ఇంకా ఆధ్యాత్మిక అభివృద్ధి ఏంటి? Cowards die many times, but the brave only once. ఎక్కడో మీ ఇంట్లో వాళ్ళు మీతో తక్కువ మాట్లాడుతున్నారు కూడా, మీకు వచ్చిన నష్టం ఏం లేదు, అది ఏదో నష్టం ఉందని అనుకుంటారు, పైగా మీకు ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ కాదు. ఏకాంతవాసం కోరుతుంది, ఏకాంతవాసం కోరుతుంది, హాయిగా సాధన చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు, గోడ తగ్గిపోతుంది. వాళ్ళు మాట్లాడిన ప్రకృతి మాటలు మాట్లాడతారు, జ్ఞానం మాటలు ఏం మాట్లాడరు. మనం ప్రకృతిలోకి తీసుకొస్తారు కానీ లోపలికి జ్ఞానం వైపు తీసుకెళ్ళరు, అజ్ఞానం వైపు తీసుకొస్తారు, అవి విద్య వైపుకి తీసుకెళ్ళరు, అవిద్య వైపుకి తీసుకొస్తారు, ఎంజాయ్మెంట్కి తీసుకొస్తారు కానీ పెర్ఫెక్షన్ వైపుకి తీసుకురారు. వాళ్ళు మాట్లాడకపోతే ఏంటి మనకి? అదే వేమన ఎవడో చెప్తాడు, హరినామం చేయకపోతే పుట్టలో పాము ఉంటుంది, పుట్టలో పాము ఉంటుంది. నువ్వు శివస్మరణ నారాయణ స్మరణ నీకు లేదనుకో, కృష్ణ రామ శివస్మరణ స్మరణే నీకు లేదనుకో, నీ నాలుగు ఎప్పుడూ శివనామం కానీ కృష్ణనామం ఉచ్చరించలేదు కనుకో, పుట్టలో ఉన్న పాముకి నీ నోట్లో ఉన్న నాలుగుకి తేడా ఏమిటన్నాడు. నేను మీ అందరి నోట్లో నాలుగులు ఉన్నాయి, పుట్టలో పాములు ఉన్నాయి, పొట్లే ఉన్నాయి, పాములు ఉన్నాయి, మీ అందరి నోట్లోనే నాలుకలు ఉన్నాయి. మీకు హరిస్మరణ ఏమి లేదనుకోండి, నారాయణ స్మరణ, ఆ భక్తి, ఈశ్వరుడు పట్ల ప్రేమ, ఈశ్వరుడు పాదాల పట్ల ప్రేమ, అది లేదనుకోండి, ఈశ్వరుడు ఎక్కడుంటాడు, వాడు తాలూకు వైభవం ఉంటుంది, దీపం ఎక్కడుంటుందో అక్కడ వెలుతురు కూడా ఉంటుంది, జ్ఞాని ఎక్కడుంటాడో వాడు తాలూకు శాంతి కూడా ఉంటుంది. ఆ హరినామ స్మరణ మీరు చేయరనుకోండి, నాలుకలు ఉన్నాయని పొట్టలో ఉన్న పాములకి మీ నోట్లో ఉన్న నాలుకలకి తేడా ఏమిటంటాడు వ్యామ. జ్ఞాని ఎక్కడుంటే వాడు తాలూకు వైభవం ఉండి ఉంటుంది, వాడు తెలియపోవచ్చు, జ్ఞానికి కూడా తెలియపోవచ్చు. అది శివుడున్న చోట శివుడు తాలూకు వైభవం ఉంటుంది. మీకు బ్రహ్మానుభవం కలిగిందనుకోండి, మీలో ఎవరికైనా బ్రహ్మానుభవం కలిగిందనుకోండి, మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని నేను మూత పెట్టారంటే మూత పెట్టలేదు. కొండ మీద ఉన్న యేసు అంటాడు, కొండ మీద ఉన్న దీపాన్ని చూడకుండా ఎంతమందిని ఆపిచేయగలరు? కొండ మీద ఉన్న దీపాన్ని చూడకుండా నువ్వు ఎంతమందిని చూడొద్దు చూడొద్దు చూడొద్దని ఎంతమందిని చూడకుండా నువ్వు చేయగలవు అన్నాడు యేసు బైబుల్లో. కొండ మీద ఉన్న దీపాన్ని మీరు చూడొద్దు చూడొద్దని మనం చెబుతాం అనుకోండి, ఎంతమందిని ఆపుచేస్తాం, ఎంతమందిని ఆపుచేస్తాం చూడకుండానే? కొండ మీద ఉన్న దీపాన్ని చూడకుండా నువ్వు ఎంతమందిని ఆపుచేస్తావు? మోక్షం మీ హృదయంలోనే ఉంది, శాంతి మీ హృదయంలోనే ఉంది, శాంతి మీ హృదయం, జ్ఞానం మీ హృదయంలో ఉంది, కానీ భౌతికం అది కాదు. అది అర్థం అవ్వాలి. ఇంచేది మనం దృష్టి 100% భౌతిక దృష్టి, మన దృష్టి 100% భౌతిక దృష్టి. కళ కనిపించేదే నిజం అనుకుంటాం, ఇంకోటి తెలియదు మనకు అసలు. భౌతిక దృష్టి ఈ మనసు ఊహించేదే నిజం అనుకుంటాం. అంతేకాదు, ఉంది స్వర్గరాజ్యం నీ హృదయంలో ఉంది, మోక్షం నీ హృదయంలో ఉంది, నిర్వాణ సుఖం నీ హృదయంలో ఉంది, ఆ సుఖం ఉంది, స్వతంత్రమైన సుఖం నీ హృదయంలో ఉంది. కానీ అది ఏదైనా మామిడి పండు తిన్నట్టు ఉంటుంది అనుకుంటున్నామో, సినిమా చూసినట్టు ఉంటుందేమో, టీవీ చూసినట్టు ఉంటుంది అనుకుంటున్నామో, అలా ఊహించుకోకు. అది అది భౌతికం కాదు. ఈ ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకుని ఇంటికి వెళ్ళిపోండి, అది భౌతికం మటుకు కాదు, అది అనుభవిక వైద్యం. వండర్ఫుల్గా ఉంటుంది, అంటే మీరు ఊహించిన దానికంటే గొప్పగా ఉంటుంది. దయచేసి ఊహించొద్దు అంటున్నాడు, అది చాలా వండర్ఫుల్గా ఉంటుంది. అది ఏ చెరుకు రసం తిన్నట్టు ఉంటుందండి, అలా అనుకోకండి. చెరుకు రసం దాని చెరుకు రసం జడ వస్తువు, అది మోక్షం జడ వస్తువు కాదు. అది స్వర్గరాజ్యం మోక్షం నిర్వాణ సుఖం హృదయంలోనే ఉంది, అది అనుభవిక వైద్యం కానీ అది భౌతికం మటుకు కాదు. అంటే నీ ఇంద్రియాల చేత నువ్వు అనుభవించే సుఖాలు ఎటువంటివో, నీ ఇంద్రియాలు కొన్ని సుఖాలు అందుతున్నాయి. శరీరం ఉన్నప్పుడు ఇంద్రియాలు ఉంటాయి, ఆ ఇంద్రియాలు తాడుకుని సుఖాలు అనుభవిస్తున్నాయి. మోక్షం కూడా అలా ఆ సుఖంలాగా ఉంటుందని అనుకుంటున్నాయేమో, అది భౌతికం కానీ. ముందు జాగ్రత్త కోసం మనం ప్రమాదంలో పడకుండా చెప్పడం కోసం చెప్పాడు, అది భౌతికం కాదు. నీ హృదయంలో మోక్షం ఉంది, నీ హృదయంలో జ్ఞానం ఉంది, నీ హృదయంలో శాంతి ఉంది, ఆ శాంతి కూడా భౌతికం కాదు. అంత స్పెసిఫిక్ మ్యాథమెటికల్ యాక్యురసీ ఇది పండితులు చెప్పలేదు, అది మ్యాథమెటికల్ యాక్యురసీ, అది భౌతికం కాదు. అయితే మన మనస్సు కూడా భౌతికంలో భాగం. మనం ఊహిస్తేనే ఆ స్టేట్కి అపచారం చేస్తాం. అసలు మనం ఊహిస్తాం అనుకోండి, మోక్షం ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది, దానికి అపచారం అన్యాయం చేస్తున్నాం, ఆ స్టేట్కి అన్యాయం చేస్తున్నాం మనం. ఒక మహాజ్ఞాని దగ్గర మనం కూర్చున్నాం అనుకోండి, అనుకోని మాట్లాడుతుంది, వాడి తాలూకు శాంతి, వాడి తాలూకు సుఖం, ఆ వైబ్రేషన్స్ మనకి ఇష్టం లేకపోయినా అనుభవించకుండా ఉండలేదు. ఇక్కడ దీపం ఉందనుకోండి, వెలుతురు వస్తుంది, ఆ వెలుతురు చూడకండి అంచెలు కూర్చుంటాం. ఇక్కడ దీపం ఉంది, దాంట్లో నుంచి వెలుతురు వస్తుంది, ఎక్కడ దీపం ఉంది అక్కడ వెలుతురు ఉంటుంది. ఆ దీపాన్ని చూడకుండా ఎంతకాలం చూస్తాం, ఎంతకాలం నువ్వు ఉంటావు నువ్వు. కొండ మీద ఉన్న దీపాన్ని ఎంతమంది చూడకుండా నువ్వు చేయగలవు అంటాడు యేసు బైబిల్లో. అయితే ఎంత పండితులైనా ఎంత అతీంద్రియ శక్తిలోనైనా, అంటే కళ్ళు లేకుండా కళ్ళు చూసే శక్తి, కాళ్ళు లేకుండా నడిచే శక్తి, భవిష్యత్తులో కాలంలో భవిష్యత్తులో ఏం జరుగుతుందో, ఇటువంటి శక్తులు సిద్ధులు అంటారు. ఇటువంటి శక్తులు నీకు ఉన్నప్పటికీ గురువు యొక్క దయ లేకుండా, గురువు యొక్క కృప లేకుండా నీకు ఆత్మజ్ఞానం కలగదు. నీకు అతీంద్రియ శక్తులు ఉన్నప్పటికీ, పాండిత్యం ఉన్నప్పటికీ, ధనం ఉన్నప్పటికీ, లేదా భౌతికమైన ఇంకా నీకు చాలా కంఫర్ట్స్ ఎన్ని ఉన్నప్పటికీ గురువు యొక్క దయ లేకుండా నీకు ఆత్మజ్ఞానం కలగదు. అది నువ్వు ఎంత వాడమైనప్పటికీ, అంటే నీకు స్టేటస్ ఉన్నప్పటికీ, సోషల్ స్టేటస్ ఉన్నప్పటికీ, ఎకనమిక్ స్టేటస్ ఉన్నప్పటికీ, భౌతికంగా చూస్తే నీ అంతస్తు ఎటువంటిది అయినప్పటికీ, నీ హృదయంలోనే నిజం దేవుని దయ లేకుండా, గురువు దయ లేకుండా ఇంక ఏరుకులు ఒక రాదు. ఒకటి మీరు బాగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం లోపం మన హృదయంలో ఉన్న పరమార్థానికి, మన హృదయంలో ఉన్న పరమాత్మను కాదని మాటల ద్వారా, చేతల ద్వారా, ఊహల ద్వారా కల్పించుకుని ఇలా వెళ్ళిపోతూ ఉంటాం అనుకోండి, మళ్ళీ అనేక వేల జన్మలు ఎత్తుతుంది కానీ వెనక్కి రాలేని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ద్వేషించుకుంటూ కనిపించిన వల్ల ద్వేషించుకుంటూ వెళతాం అనుకుంటు అనుకోండి మాట, మళ్ళీ ఒక జన్మలో మనం ద్వేషం నేర్చుకుంటే మళ్ళీ 10 జన్మలు సాధన చేస్తున్నాయి కానీ అందులో నుంచి వెనక్కి రాలేదు. బుద్ధి అంటాడు, నీ కాలు జారి పడిపోవడానికి పెద్ద పెద్ద రాళ్ళు అక్కర్లేదు, చిన్న రాయి చాలు అంటాడు. నువ్వు కాలు జారి పట్టడానికి, మొన్న ఎవరు అంటున్నారు, ఈ కొద్దిగా ఉన్నాయండి నీళ్లు, పెద్ద ఎక్కువ నీళ్ళు లేదు, అది చెరువు కాదు కాలువ కాదు ఏది, మరి నా గ్లాసులో నీళ్ళు కింద ఉరికినాయండి, కొంచెం ఉన్నాయి నీళ్లు, పడిపోయినాయి, ఎంత శరీరం పడిపోయింది, కాలు ఇరిగిపోయింది అంటున్నారు ఒక అమ్మగారు పాప. ఒక అమ్మగారు అన్నారు నీళ్ళేమో కాలువ కదా, పని కాలువ మా ఇంట్లో పెరట్లో తిరుగుతున్నాను, అది కొంచెం ఏదో నీళ్ళు పడ్డాయి అక్కడ, అదే మా చెంబు చెంబులా పెట్టడం చేయలే, నీళ్లు పడ్డా కొంచెం నీళ్ళు అండి, ఆవిడ పైగా రావుగా కూడా ఉంటారు పాపం ఆవిడ, ఆ కొంచెం నీళ్ళు అంటే ఆ నీళ్లు ఉరిక నీళ్ళ మీద కాలు పడింది, జారిపోయింది, జారిపోయి ఎంత శరీరం కింద అడిపోయింది, కింద పడిపోయింది, పనులు కాలు ఇరిగిపోయింది అంది ఆవిడ. బుద్ధుడు అంటాడు, బుద్ధుడు అంటే నువ్వు పతనం అయిపోవటానికి, నువ్వు పడిపోవటానికి పెద్ద పెద్ద బండ రాళ్ళు అక్కర్లేదు, చిన్న రాయి చాలు. అంటే నువ్వు ప్రకృతి వైపుకి రావడానికి ఒక చిన్న బలహీనత సార్, పెద్ద రాళ్ళు అక్కర్లేదు, నీ కాలు గుచ్చుకోవడానికి పెద్ద రాయి ఎందుకు, చిన్న రాయి చాలు. నువ్వు పతనం అవడానికి పెద్ద పెద్ద బండలు అక్కర్లేదు, లోకానికి సంబంధించిన ఆకర్షణ చిన్న ఆకర్షణ చాలు. బుద్ధుడు ఇంకో మాట అన్నాడు, ఓడ పెద్దదిగా ఉంటుంది, ఓడ చాలా పెద్దదిగా ఉంటుంది ఓడ, ఆ ఓడకి ఇంత పెద్ద ఓడకి చిన్న బొరు పడింది అనుకుని కింద, వాడు చూస్తే పెద్ద వాడండి, ఆ పెద్దవాడికి అడుగులు ఏదన్నా చిన్న బుర్రు పడింది అనుకోలేదు, మనం చూసుకోవాలనుకోండి వాడంత మునిగిపోతుంది, వాడు చూస్తే పెద్దవాడు బుర్రు ఎంత ఉంది, చిన్న బుర్రు చివరికి వాళ్ళు ఉన్నాడు అందరూ దేనిపాలు, గంగపాలు, జ్ఞానం పాలు కాదు గంగపాలు. అలాగే ఒక బలహీనత చాలు నువ్వు పాడైపోవటానికి, వాడంతా మునిగిపోవటానికి చిన్న రంధ్రం చాలు, నువ్వు పాడైపోవటానికి ఒక్క బలహీనత, ఒక్క బలహీనత చాలు, ఒక్క వీక్నెస్ చాలు పతనం అయిపోవటానికి. నీ సంసారం అంతా పాడైపోవడానికి 100 చెడ్డ అలవాట్లు అక్కడ ఒక ప్లాకార్డ్ చాలు, నీకున్న డబ్బు అంతా పోవడానికి 100 చెడ్డ అలవాట్లు అక్కర్లేదు, ఒక్క ప్లాకార్డ్ చాలు, 1000 ఎకరం ఆడిపేస్తుంది అది. సారా ఉందనుకోని ఇల్లు ఒళ్ళు ఉంటే గుర్ర చేసినప్పటిలో ఇల్లు కూడా గుర్ర చేసుకుంటూ వస్తుంది అది, నువ్వు శరీరం ఉంటే గుర్ర చేసినప్పట్లో ఇల్లు కూడా గుర్ర చేసుకుంటూ వస్తావు, కొన్ని అలవాటు ఎలా ఉంటాయంటే శరీరాన్ని గుర్ర చేసినప్పట్లేదు, ఆ లివర్ని పాడు చేసినప్పట్లేదు, ఇంటిని కూడా గుర్ర చేసుకుంటూ వస్తాయి. యథార్థం ఎవరో మాట ఎందుకు మనం చెబుదాం, మనకి పాదుబోతోళ్ళు చెప్పే మాటల మీద ఉన్న గౌరవం కూడా శాస్త్రం మీద లేదు, ఎవరి మాట ఎందుకు మనకు, ఎవరు ఇతరుల మాటలు లేదు, పాదుబోతోళ్ళు చెప్పే మాటల మీద ఉన్న గౌరవం కూడా శాస్త్రం మీద, భగవంతుని చెప్పిన మాట మీద మనకు గౌరవం లేదు, ఎవరో ఇతరుల మాటలు లేదు, అలా శాస్త్రం మీద గౌరవం లేదు మనకి, శాస్త్రం మీద గౌరవం లేకుండా శాస్త్రం యొక్క కృప మన మీదకి ఎలా వస్తుంది. చిన్న నీటి బొట్టు అండి, ఈ నీటి బొట్టు నా కాలు ఎరగొట్టేసింది అన్నారు ఎవరి పాటు, సిమెంట్ నేల అయి ఉంటుంది అది, చిన్న బొట్టు పడింది, సరిగ్గా కాలు అక్కడ పడింది, జారిపోయింది, జారిపోయితే కాలు ఇరిగిపోయింది, పైగా ఆవిడ శరీరం పెద్ద స్థూల శరీరం పాపం, నువ్వు పడిపోవటానికి పెద్ద పెద్ద రాళ్ళు ఉండాలా, చిన్న నలుసు సరిపో అంటే చిన్న రాయి, మన కొండ చుట్టూ రీతి ఏమి గుచ్చుకుంటారు చూడండి, ఆ రాళ్ళు సరిపోతాయి. గురువు దయ ఎలా ఉంటుంది వెళ్ళట్లేడు, వీడు భక్తుడు అడుగుతున్నాడు గురువు యొక్క దయ ఎలా ఉంటుంది, గురువు యొక్క దయ ఎలా ఉంటుందో గురువు కూడా చెప్పలేడు, గురువు యొక్క దయ ఎలా ఉంటుందో గురువు కూడా చెప్పదు, మాటలకు అందదు, మాటలకు అందదు ఎలా చెప్ మాటలకు అందరు దాన్ని, మాటలు కూడా చెప్పలేడు గురువు కూడా చెప్పలేడు, దక్షిణామూర్తి కూడా అంతకు మౌనం వహించాడు, మౌనం అంటే భాష, మౌనం కూడా భాషే, చైతన్యం యొక్క భాష, మౌన ఆత్మ యొక్క భాష, అది కూడా లాంగ్వేజే. మౌనం కూడా భాషే, చైతన్యం యొక్క భాష. మళ్ళీ శరీరం ఎక్కడో వస్తూ ఉంటుంది, మన సంస్కారాలను బట్టి వాసన. శరీరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, శరీరాలు వస్తూ ఉంటాయి. గీతలో చెప్పినట్టు పాత బట్టలు పోతూ ఉంటాయి, కొత్త బట్టలు వస్తూ ఉంటాయి. మళ్ళీ కొంతకాలానికి ఈ బట్టలు మళ్ళీ పాత అయిపోతాయి, ఇవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. చనిపోవటం కూడా అజ్ఞానంలో భాగం, మళ్ళీ కొత్త శరీరం రావటం కూడా ఒక అజ్ఞానంలో భాగం. మేరుకోవటం అంటే అజ్ఞానం నిద్ర నుండి మేరుకోడి జ్ఞానోదయం కలగటం అనేది ఒక గురువు కృప వల్లే సాధ్యం. జ్ఞానం మన హృదయంలో జ్ఞానం ఉదయించడం అనేది ఒక గురువు యొక్క కృప వల్లే సాధ్యం. ఏనాటికైనా, ఈనాటికైనా, ముందు నాటికైనా, ఏనాటికైనా, ఎప్పుడైనా జ్ఞానం అనేది హృదయంలో ఉదయించాలి. జ్ఞానం అనేది హృదయంలోనే ఉదయించాలి, జ్ఞానం అనేది. అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు కొంతమంది, జ్ఞానం పోసేది కాదు లోపల నుంచి ఊరేది, జ్ఞానం పైనుంచి పోసేది కాదు లోపల నుంచి ఊరేది. పావు తక్కువ 5 అవుతుంది, తొందరగా ముగిస్తాం. మీరు మళ్ళీ ఇతర మీ టైం కూడా మీరు చూసుకోండి. మీకు ఇతర ఇతర దూర మీ ట్రైన్స్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, బస్సులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మీ ప్రయాణం మీ ప్రయాణ మీ టైం మీరు చూసుకోండి. అయితే మనం సాధన చేయగా చేయగా గురువుని స్మరించగా స్మరించగా ఈశ్వరుని స్మరించగా స్మరించగా మనం పరిశుద్ధులు అవుతాం. అది మనకు కావలసిన పవిత్రులు అవుతాం. మనకి పవిత్ర ఈశ్వరుని స్మరించగా స్మరించగా గురువుని స్మరి కొంతమందికి గురువే దేవుడు, కొంతమంది సాయిబాబా భక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళు గురువు సాయిబాబే, దేవుడు కూడా సాయిబాబా. ఈ సాయిబాబా భక్తులు చాలామంది, వాళ్ళకి దేవుడు సాయిబాబాయ్, గురువు కూడా సాయిబాబాయ్. అది శాస్త్రం. అప్పుడు మనం భగవాన్ మాటలు చదువుతున్నాం అనుకోండి, ఆ మాటలు మనకు అర్థం అవటం లేదు, దానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. కానీ అసత్యం అనుకోకూడదు. మనకు అది అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఆ మాట అసత్యం అనుకోకూడదు. ఆ మాట చెప్పేదే సత్యం. ఆ మాట ఎవరు చెబుతున్నారంటే ఒక మనిషి చెప్పటం లేదు, ఒక వ్యక్తి చెప్పటం లేదు, ఒక జీవుడు చెప్పటం లేదు, ఒక దేహాభిమానం నాడు చెప్పటం లేదు, ఒక దేహబుద్ధి నాడు చెప్పటం లేదు. కొంతమంది పండితులు ఉంటారు, సూపర్ఫిషియల్, 100% సూపర్ఫిషియల్. లోపల వాళ్ళు కెలికి లోపల పంపుతూ ఉంటే ఎల్డర్ వాళ్ళు. ఈ సంస్కృత మాటలో తెలుగు మాటలో నేర్చుకుంటారు వాళ్ళు, అని చెప్పి పైన ఈస్తూ ఉంటారు. శబ్దాడంబరం అంటారు, శబ్దాడంబరం. ఆ పైన ఈస్తూ ఉంటారు, కొంచెం వాళ్ళని ముట్టుకుని లోపల గంటగా ఉంటే భయం వేసిపోతుంది వాళ్ళకి. మళ్ళీ ఏ డిక్షనరీ గుర్తొస్తూ ఉంటుంది వాళ్ళకి. పైగా వాళ్ళని చూసి వాళ్ళని ఎక్కువ అంచనా వేసుకుంటారు, ఇలా ముట్టుకుంటే పడిపోతారు. అసలు ఏం లేదు అక్కడ, ఊరికే వాళ్ళ వాళ్ళు ఎక్కువ అంచనా వేసుకుంటారు అంటే తెలియ, అది కూడా తెలియనితనమే, అది కూడా తెలియనితనం. అంతే, వాళ్ళకి ఏం స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఉండదు అసలు. ఇది శబ్దాడంబరం అంతే. మనం వచ్చేది కామన్గా, ఇప్పుడు మీరు కెమిస్ట్రీ నేర్చుకున్నారు, మన విశాఖపట్నం రమేష్ భగవద్గీత నేర్చుకున్నాడు, మీరు భూగోళం నేర్చుకున్నవాళ్ళున్నారు, సంగీతం నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా అనేక మంది అనేక కంప్యూటర్ సైన్స్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, మెడిసిన్ నేర్చుకున్న వాళ్ళు, అందరూ అన్నీ నేర్చేసుకున్నారు. ఇంకా మన చేతకాన్ని అంటే ఎలా జీవించాలో నేర్చుకోలేదు మనం. మనం అన్నీ నేర్చేసుకున్నాం, ఇంకా చేతకాంతరం ఏంటంటే ఎలా జీవ్, హౌ టు లివ్, ఎలా జీవించాలో మటుకు నేర్చుకోలేదు. కంప్యూటర్ సైన్స్ మెడిసిన్ అది నేర్చేసుకున్నాడు. ఇక చేతకాంతి ఏంటి, జీవించటం ఎలా జీవించాలో నేర్చుకోలేదు అంతే. అది కూడా నేర్చుకుంటే జ్ఞానం వచ్చేస్తుంది, అది కూడా నేర్చుకుంటే జ్ఞానం వచ్చేస్తుంది, మనకు అంతకంటే ఏమి లేదు. అది నాశుడి గురువు ఏం చేస్తాడు, నేను ఇలా బ్లెస్సింగ్స్ నేను ఆశీర్వదించింది కనిపిస్తాడు, ఆశీర్వదించినట్టే కనిపిస్తాడు. నీ ఆశీస్సులు చెప్పిన నీ మాటలు వింటూ ఉంటాడు, నీ మాటలు వింటాడు, నీ కష్టసుఖాలు కూడా వింటూ ఉంటాడు, నీ మాటలు కూడా వింటూ ఉంటాడు, నువ్వు చెప్పే కష్టసుఖాలు వింటూ ఉంటాడు. ప్రారంభం నిన్ను కొట్టే మొట్టికాయల గురించి కూడా వింటాడు. ప్రారంభం నిన్ను మొట్టికాయలు కొడతాదనుకో, ఆ మొట్టికాయలు కూడా వింటూ ఉంటాయి, అన్నీ వింటూ ఉంటాడు. అలాగమ్మా నీకంత కష్టం వచ్చిందమ్మా, అంత విశాంతి వచ్చిందని అలా అంటూ ఉంటాడు. ఎప్పుడు నీకు తెలియకుండా వాడు ఐక్యం చేసేసుకుంటాడు వాడి గురువు. ఎంత బాధ వచ్చిందమ్మా నీకంటాడు, ఎంత కష్టం వచ్చిందమ్మా, ఎవరికి లేని కష్టం నీకు వచ్చిందంటేమ్మా అంటాడు. అలాగంటాడు, ఇలా అంటాడు, ఏదో చేస్తాడు, నవ్వుతాడు నవ్వుతా ఉంటాడు. బాగా గురువు గారు బాగానే అంటున్నారు, ఎప్పుడు నీకు తెలియకుండా ఆ తనను ఐక్యం చేసేసుకుంటాడు వాడి గురు. మీరు చెప్పి గారిడీ మాటలు కూడా వింటూ ఉంటాడు. అంటే అక్కడ వాళ్ళు ఐక్యం చేసుకుంటున్నాడంటే వాడు అక్కడ రాదు, వాడే సర్వేశ్వరుడు, వాడే ఈశ్వరుడు, వాడే నారాయణుడు, వాడే ఈశ్వరుడు, వాడే నారాయణుడు, వాడే ప్రభువు. వాడెవడు, వాడే మనకు ప్రభువు, వాడే మనకు యజమాని. భగవంతుడు అంటే ఎవడు లేదు, మనకు యజమాని, మనకు ప్రభువు, మనకు సర్వస్వం, మనకు సత్యం. అంటే వాడు మనకి దూరము కాలము, కాలాన్ని దాటిస్తాడు, దూరాన్ని దాటిస్తాడు, కచ్చట్టి బుద్ధి దాటిస్తాడు, జన్మలను దాటిస్తాడు, పునర్జన్మ దాటిస్తాడు. ఎక్కడ ఏ స్థానంలోకి మనం తీసుకెళ్ళాలి ఆ స్థానంలోకి తీసుకెళ్లి విడిచిపెడతాడు వాడు గురువు. జిన్నూరు ఎక్కడ ఉంది, అరుణాచలం ఎక్కడ ఉంది, భూతకాలం, వర్తమానకాలం, భవిష్యత్తు కాలం, ఇదేమో భూలోకం, అక్కడ వైకుంఠం ఉంది, ఇక్కడ కైలాసం ఉంది. నిన్ను కాలబుద్ధి విడిచిపెడుతుంది, దేశబుద్ధి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఈ దూరము దగ్గర, ఈ కాలము ప్యాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఏముండదు, డైర్షిప్ ఉండదు, అక్కడ టైం సెన్స్ ఉండదు, ఏమీ ఉండదు. నువ్వు ఉంటావు, ఆనందమే ఆనందము, శాంతి శాంతి, సుఖమే సుఖము. ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా శాంతి. అడికి ఇంకా తూర్పు పడమర ఉండదు, ఎటు చూసినా శాంతి. వాడికి అడికి మంచి రోజు చెడ్డ రోజు ఏంటి, ఎటు చూసినా శాంతి వాడికి. ఈ మంచి చెడ్డ అనేది ద్వంద్వం, మంచి చెడ్డ అనేది ద్వైతం, ఈ పుణ్యము పాపం అనేది ద్వైతం. ఈ గడపను దాటి వాడు వెళ్ళిపోతాడు, ద్వంద్వాన్ని దాటి వెళ్ళిపోతాడు వాడు. మనకు మళ్ళీ ద్వైతులు అద్వైతానుభవం, అద్వైత స్థితి పొందిన వాడికి ద్వంద్వాలు ఏముండవు. వాడికి జయానికి ఏముండదు, అపజయానికి ఏముండదు. ఇది కాల ప్రవాహంలో వచ్చి ఇవన్నీ ఈ కాలాన్ని దాటించేవాడు. దూరము కాలము, దూరము కాలము, ఈ రెండాటిని మన చేత ఓవర్కమ్ చేయించేవాడు గురువు. ఈ వర్తమాన కాలం ఫ్యూచర్ టెన్సు, ప్యాస్ట్ టెన్సు, ప్రజెంట్ టెన్సు అని ఏమి లేదు. క్రియేషన్ దాటించి తీసిపోతాడు వాడు గురువు. కృష్ణుడు అన్నాడు గీతలో, పూర్వం ఈ భూమి మీదకి వచ్చిన అందరి జీవకోట గురించి నాకు తెలుసు. ఈ ఎల్లమ్మ పూర్వజన్మలు ఎప్పుడు వచ్చిందో నాకు తెలుసు. ఈ ఎల్లమ్మలు పుల్లమ్మలు పూర్వజనంలో ఎక్కడెక్కడ ఉన్నారో నాకు తెలుసు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో నాకు తెలుసు. వీళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత ఎక్కడికెళ్తారో నాకు తెలుసు అన్నాడు. ఎవడు, గీతలో భగవంతుడు చెప్పాడు, ఈ జీవకోటి అందరూ కూడా పూర్వం ఎక్కడున్నారో నాకు తెలుసు, ప్రస్తుతం వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారో నాకు తెలుసు, రాబోయే జనంలో ఎక్కడ ఉంటారో కూడా నాకు తెలుసు. ఈ గొడవలు కూడా దాటించుకెళ్ళిపోతాడు వాడు గురు. ద్వంద్వాన్ని దాటి వెళ్ళిపోతాడు వాడు. మనకు మళ్ళీ ద్వైతులు అద్వైతానుభవం, అద్వైత స్థితి పొందిన వాడికి ద్వంద్వాలు ఏముండవు. వాడికి జయానికి ఏముండదు, అపజయానికి ఏముండదు. ఇది కాల ప్రవాహంలో వచ్చి ఇవన్నీ ఈ కాలాన్ని దాటించేవాడు గురు. దూరము కాలము, దూరము కాలము, ఈ రెండింటిని మన చేత ఓవర్కమ్ చేయించేవాడు గురువు. ఈ వర్తమాన కాలం ఫ్యూచర్ టెన్స్, ప్యాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ అని ఏమి లేదు. క్రియేషన్ దాటించి తీసిపోతాడు వాడు గురువు. కృష్ణుడు అన్నాడు గీతలో, పూర్వం ఈ భూమి మీదకి వచ్చిన అందరి జీవకోట గురించి నాకు తెలుసు, ఈ ఎల్లమ్మ పూర్వజన్మలు ఎప్పుడొచ్చిందో నాకు తెలుసు, ఈ ఎల్లమ్మలు పుల్లమ్మలు పూర్వజన్మలు ఎక్కడెక్కడ ఉన్నారో నాకు తెలుసు, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో నాకు తెలుసు, వీళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారో నాకు తెలుసు అన్నాడు. ఎవడో గీతలో భగవంతుడు చెప్పాడు, ఈ జీవకోట అందరూ కూడా పూర్వం ఎక్కడున్నారో నాకు తెలుసు, ప్రస్తుతం వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారో నాకు తెలుసు, రాబోయే జన్మలో ఎక్కడ ఉంటారో కూడా నాకు తెలుసు. ఈ గొడవలు కూడా దాటించగలిగిపోతాడు వాడు గురు. కృష్ణుడు చెప్పాడు కదా, ఈ గొడవలు ఈ కూడా దాటించగలిగిపోతాడు గురువు. ఇంకా టెన్షన్ లేదు వాడికి, ఫ్యూచర్ అని ప్యాస్ట్ అని ప్రజెంట్ అని ఇది కూడా లేదు, ఇది కూడా దీన్ని కూడా ఓవర్కమ్ చేసిపోతాడు వాడు గురువు. గురువు ఏం చేస్తాడంటే ఒకడు ముఖం కోపంగా చూస్తాడు, ఒకడు ముఖం అంటే గురువు గారు మనం ముఖం కోపంగా చూస్తాడు, ఒకే ముఖం ఒక పక్కన కోపంగా చూస్తాడు, ఒక పక్కన దయగా చూస్తాను, వీడి కోపం అవసరం వాడు దయ అవసరం బాగుపడతాను, వాడికి అది తప్పించేం అక్కర్లేదు. గురువు ఏం చేస్తాడంటే ఒకడు ఒకడు పక్కేమో అలా జాలిగా చూస్తాడు, ఇంకోడేమో ఇంకోటి మాత్రం కోపంగా చూస్తాడు, ఇటు తిప్పితే కోపం ఇటు తిప్పితే జాలి, ఇటు చూస్తూ ఉంటాడు అటు చూస్తే వాడికి జాలి అవసరం, ఇక్కడ కోపం అవసరం, మొత్తం మీద మీరు బాగుపడతా అంతకంటే గురించి. ఒక చోట సాఫ్ట్గా మాట్లాడచ్చు, ఒక చోట రఫ్గా మాట్లాడచ్చు గురువు. ఏది చేసినా వాడికి పెద్దగానే చేయాలనేది బిగ్గివే, ఏది గురువు ఏది చేసినా పెద్దగానే చేయాలని ప్రశ్న. అదే భగవాన్ చెప్పారు, సహృదయం ఉండాలి, సద్బుద్ధి ఉండాలి, సహృదయం ఇక్కడున్నటువంటి దయ ఇక్కడున్న కార్యం అంటే ఈ గోడ పది నాలుగు గోడల పక్కన కూర్చున్న వాళ్ళకే కాదు ఇది, ఈ దయ ఈ కరుణ అని అసలు ఇది గురించి సద్బుద్ధి ఉండాలి కానీ సహృదయం ఉండాలి కానీ, ఆడు ఏ మతస్థుడైనా ఆ మతంలో ఏ శాఖ ఉన్నవాడైనా ఏ కులస్థుడైనా ఏ ప్రాంతం వాడున్నైనా వాడు పండితుడైనా వాడు పామరుడైనా లేదా కుక్క మాంసం తినేవాడైనా లేదా మరొకడైనా మరొకడైనా చండాలుడైనా మరొకటి వాడు ఏ కలర్ అయినా వాడు, వాడు బ్రౌన్ కలరు లేదా వైట్ కలరు లేదా ఇంకో కలర్ వాడు ఎటువంటి కలర్ వాడైనా ఎక్కడ వాడైనా సౌహృదం ఉండాలి, సద్బుద్ధి ఉండాలి కానీ ఇక్కడ దయకి అందరూ పోతుంది. ఈ నాలుగు గోళ్ల మధ్య ఉన్నవాళ్ళే కాదు, అక్కడ సౌహృదయం ఉండాలి, అంతకంటే ఏం లేదు. అక్కడ తర్వాత ఇంకోటి మనకి ఎంత అర్థం అవుతున్నా ఎక్కడ చైతన్యం దాని ఫారంలెస్, నేమ్లెస్, యాక్షన్లెస్ కదా అది. మనకి రూపం నామం పని తప్పించి ఇంకోటి తెలియదు వాడికి, మనకి నేమను రూపము రూపము నామము యాక్షన్ అంతే ప్రపంచం. ప్రపంచం అంటే అంత ఏం లేదు, నామాలు రూపాలు పనులు గొడవలు పేచీలు ఇదే ప్రపంచం, ఇంతకంటే ఏమీ లేదు, ఇంతకంటే మనకు తెలియదు కూడా, ఇదే ప్రపంచం, ఇదే ప్రపంచం కదా, ఇదేం తెలియదు. ఇవన్నీ దాటిని తీసుకుపోతుంది, ఇవన్నీ మనకేమవుతుందంటే ఈ నామబుద్ధి ఈ రూపబుద్ధి కర్తృత్వ బుద్ధి దాటి మనం వెళ్ళగలమా అని మనం అనుకుంటాం. అసలు వాటిల్లో ఉన్నటువంటి నిస్సారతని వాటిలో ఉన్న అల్పత్వాన్ని ముందు మన బుద్ధికి అర్థమయ్యేటట్టు చేస్తాడు, మన బుద్ధికి అర్థమయ్యేటట్టు చేస్తాడు, బుద్ధికి అర్థమయ్యేటట్టు చేసి. మీరు కావేరి నది పుట్టిన చోట చూశారా లేదు, కావేరి నదిని పుట్టిన చోటుని ఏమంటారంటే మేకదాట అంటారు. ఇప్పుడు మీ శ్రీరంగంలో కావేరి నదిని అది పుట్టిన చోటుని మేకలు దాటి వెళ్ళిపోతాయి, ఆ నదిని మేకలే దాటి వెళ్ళిపోతాయి అంటే చిన్న పాయి అంటే మేకలు మనుషులు కాదు మేకలు కూడా దాటి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా ఈ మాయలోంచి అజ్ఞానంలోంచి అవి మేక దాటికని తీసుకెళ్తాడు వాడు. ఇంకేది ముందు అండర్స్టాండింగ్ ఇస్తాడు, ముందు అండర్స్టాండింగ్ ఇస్తాడు అంటే అవగాహన చేసుకునే బుద్ధిని ఇస్తాడు,
ఎలా ఓవర్కమ్ చేసి ఆ శక్తినిస్తాడు, ఆ నిర్మలంగా నిశ్చలంగా పని మీరు చేసుకుంటూ పోతాడు. మీతోడు మర్యాదగా మా ఒకసారి సాఫ్ట్గా మాట్లాడతాడు, ఒకసారి రఫ్గా మాట్లాడతాడు, ఒకడు వంక ఏమో జాలీగా మాట్లాడతాడు, ఇంకోడమ్మే కోపం ఆపేసి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, అలా ఇలా తిరుగుతూ ఉంటుంది. ఇదంత దయ, వాడి దయ అని అర్థం చేసుకుని వాడు దయ. మళ్ళీ నెక్స్ట్ ప్రవచనం జున్నూరు రమణ కేంద్రంలో ఆగస్టు నెల 7వ తేదీని రాబోయే ప్రవచనం జున్నూరులో రమణ క్షేత్రంలో ఆగస్టు నెల 7వ తేదీ రాబోయే ప్రవచనం. అయితే గురువు గురించి ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. గురువు అంటే మన హృదయంలో ఉన్న సత్యం, గురువు అంటే మన హృదయంలో ఉన్నటువంటి చావులేని సత్పదార్థం. ఈ ద్వైతానికి అతీతం, అది డ్యుయాలిటీకి అతీతం, డ్యుయాలిటీకి అతీతం. అంటే రాక్షసులు ఎక్కడున్నారంటే మనలో ఉన్నారా, ఏ రాగద్వేషాలు అన్నారు. రాక్షసులు బయట ఎక్కడా లేరు, మనమే రాక్షసులు. మనలోన రాగద్వేషాలే రాక్షసులు. మనకు రాగద్వేషాలు ఉన్నాయి కాబట్టి దేవుడికి కూడా రాగద్వేషాలు ఉంటాయని మనం అనుకుంటున్నాం. దేవుడు కూడా మనకున్నాయి, దేవుడికి కూడా ఉన్నాయని అనుకుంటున్నాం. అక్కడ ద్వైతమే లేదు అసలు, రాగద్వేషాలు ఉంటాను కాదు. రాగద్వేషాలు ఇప్పుడు ద్వైతం ఉంటే వస్తాయి, ద్వైతం లేనప్పుడు అసలు ద్వైతమే లేదు భగవంతుడు. ఇప్పుడు అలా కనిపిస్తుంది అంతే. రాగద్వేషాలే రాక్షసులు, అవేమి లేని వాడు దేవుడు, వాడు ఈశ్వరుడు, వాడు గురువు, ఆడే ఆత్మ, ఆడే చైతన్యం, ఆడే సత్యం, ఆడే సర్వం. అంతేగా వాడు నీవై ఉన్నావు, అది నీవై ఉన్నావు. ఇంకో చిన్న మాట చెప్తున్నాను, ఇది మీరు బాగా ముగింపులో చెప్తున్నాను. ఒక బ్రాహ్మణి భగవాన్ దగ్గరికి వచ్చారు. ఆయన అంటే కులానికి బ్రాహ్మణి. ఆయన ఎంత అందంగా చెప్తాడో చూడండి. ఆయన చదువుకోకపోవటం మన అదృష్టం ఏమో అనిపిస్తుంది. చదువుకున్నాడైతే కఠోపనిషత్తు ఎలా ఉంది, బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంది, ఇది ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళకి అలవాటును బట్టి. ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటారు ఎంగిటి ముక్కలు. ఒక బ్రాహ్మణి అడుగుతాడు ఆయన, ఏమంటే అన్ని కులాలకంటే బ్రాహ్మణి అగ్రకులం అనుకుంటున్నారు ఏంటని బ్రాహ్మణి అడుగుతాడు. అంటే భగవాన్ అన్నారు, నువ్వు నిద్రపోతున్నావు రోజు అన్నారు, నిద్రపోతున్నా అన్నాడు. నిద్రపోయినప్పుడు నేను బ్రాహ్మణుడు నువ్వు అనుకుంటున్నావా అన్నారు. నువ్వు నిద్రపోయినప్పుడు నేను బ్రాహ్మణ్ణే, నేను బ్రాహ్మణ్ణే అని అనుకుంటున్నావా అని అడిగారు ఆయన. అంటే ఆయన నిద్రపోయినప్పుడు ఏమో అనుకోవటం లేదండి, నిద్రపోయినప్పుడు నువ్వేదే వస్తులవే, నువ్వు ఉన్నప్పుడు నిజానే ఉన్నప్పుడు బ్రాహ్మణని కులం అని ఇదే. కానీ ద్వైతం కానీ నిద్రపోయినప్పుడు నిద్రపోయినప్పుడు బ్రాహ్మణ్ నేను బ్రాహ్మణు అనుకోడు, వైష్ణవుడు నేను వైష్ణు అనుకోడు. ఆ ఇండివిజువల్ నిజానేను అక్కడ లేదు. అన్ని నిజానేను ఉన్నప్పుడు వస్తాయి సమస్యలు, అది నువ్వు కాదు కదా, ఎందుకు ఇంక ఈ గోడ అది నువ్వు కానప్పుడు నిజానే అనేది నువ్వు కాదు. ఇంకా అది కల్పించిన విషయాలు జరుగు నీకెందుకు, అదే నువ్వు కాదు. ఇంకా దాన్ని కల్పించిన విషయాలు కూడా నువ్వు ఎంతకాలం తిరుగుతావు. అంటే మన చేతులు పని చేసుకుంటున్నప్పటికీ మన మనస్సు సన్యాసిగా ఉండాలి. మన చేతులు పనిచేస్తాయి, కాళ్ళు నడుస్తూ ఉంటాయి, మన మనస్సు మట్టికి సన్యాసిగా ఉండాలి. కొంతమంది సన్యాసం తీసుకుని గృహస్థుల్లా ఉంటారు, చిట్టు కూడా తౌడు కూడా ఇంక 24 గంటలు. అది ఈ ఆశ్రమాలు ఉన్నాయి, ఈ ఆశ్రమాలు కూడా ఇంతకంటే సంసారం తిరిగి అనిపిస్తుంది. ఈ ఆశ్రమాలు పోషించే వాళ్ళు కంటే ఎందుకంటే బాబు సంసారంలో మీరు కలిపి అయితే మీకు ఎందుకు చెప్తానంటే, ఈ ఆశ్రమాల గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి మలయాళ స్వామి గారు కూడా కూర్చున్నాడు, ఆయన దగ్గరకు వస్తూ ఉండేవాడు. వస్తుంటే వాడు, నీకు సన్యాసం కానీ అది సన్యాసం అని అడగలేదు. నీకు సన్యాసం కావాలంటే భగవద్గీత నేర్చుకోవాలి, కట్టప్పుడు చర్చ నేర్చుకోవాలి. నేర్చుకోవడమే కాదు, రమేష్ నాకు విశాఖపట్నం రమేష్ గారికి అప్పగించాలని చెప్పుకో.
అవన్నీ నేను అప్పగించే ఎలా అప్పగించనండి, మీరు ఏం అడుగుతారో ముందు నాకు చెప్పేయండి, తర్వాత నేను చెప్తానండి. అంటే ప్రశ్న పేపర్లో ప్రశ్నలు ఏమొస్తాయో మీరు చెప్పేస్తే ముందు అయ్యే రాసి అయ్యే చదువుకుని మీకు రాసేస్తాను, అలా చూసుకుందాం మనం అన్నారు. మొత్తం భగవద్గీత కట్టడం గురించి గట్టికారు రా అన్నారు భగవాన్. మలేశ్వరం గారు అన్నారు నువ్వు చాలా గట్టికారు అన్నారు. ఎందుకు ఎందుకు చెప్తున్నాయంటే, ఏదో నీకు నాకు సన్యాసి ఉపనిషత్తులు అని చెప్తున్నాను అంటే నీకు నేను సన్యాసం ఇచ్చేస్తాను, నీకు కఠోపనిషత్తు భగవద్గీత నీకు వద్దరు, నీకు నిగ్రహింపు, నీకు ఈ ఎక్సెప్షన్ కేసు నీకు గ్రేస్ మార్క్ వేసేస్తాను, నీకు అందరికీ ఉపనిషత్తులు కానీ నీకు అక్కర్లేదు అని. ఒక పక్కన ఉన్నాడు అన్నాడు, ఏమంది వీడికి పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాడు, వీడికి సన్యాసం ఇస్తారనుకున్నాడు. ఇది సంబంధాలు వస్తాయండి మధ్యని, వీడి పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాడు, ఇంటికాడ అనుకుంటున్నారు, వీడికి పెళ్లి చేయాలని మీరు వీడికి సన్యాసం ఇస్తానంటారు ఏంటండి? ఇది అద్భుతం మలేశ్వరరావు అన్నాడు. ఇది వాడి ప్రారంభం ఎలా ఉంటే అలా అవుతుంది, వాడికి పెళ్లి ప్రారంభం ఉంటే పెళ్లి అవుతుంది, ఒక రాజు పెళ్లి ప్రారంభం లేకపోతే పెళ్లి అవ్వదు. వీడి పెళ్లి చేసుకున్నా వీడి సన్యాసి అన్నారు. ఒక నిజంగా వాడి పెళ్లి అవుతుంది లేదా వాడి ప్రారంభాన్ని ఆధారపడుతుంది. అంటే కొంతమంది చాలా మంది ఏమనుకుంటున్నారంటే పెళ్లి లేకుండా ఉన్నవాడు సన్యాసులని పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళందరూ సన్యాసి. పెళ్లి అనేది ఒక మానసిక స్థితి, అది సన్యాసం అనేది ఒక మానసిక స్థితి. ఒకవేళ వీడి పెళ్లి చేసుకునే సన్యాసి లాగా ఉంటాడు. వశిష్ఠుడు గృహస్థే అయితే వాడు సన్యాసి కాదు, వశిష్ఠుడు గృహస్థే కదా, అయితే వాడు మనస్సు అంతా సన్యాసే, వాడి బుద్ధి అంతా సన్యాసి బుద్ధే వాడిది. ఇప్పుడు వీడున్నాడనుకో వీడికి సంబంధాలు వస్తున్నాయంటున్నారు, ఇంటికాడ ఒకళ్ళు నిజంగా పెళ్లి చేస్తారనుకో వీడికి, పెళ్లి చేసిన వీడి సన్యాసి అంటే పూర్వజన్మలో వీడు బ్రాటప్ పట్టుకున్నాడు. ఇప్పుడు ఎందుకు నేను చెప్తున్నానంటే చివరికి వాడు పెళ్లి చేసుకున్నాడు సన్యాసి అని చెప్పాడు, ఆయన ఇప్పుడు జీవించి ఉన్నాడు మరాలుషం లారాలుషంలో అని ప్రారంభాన్ని బట్టి పెళ్లి అవ్వలేదు అది. అంటే వాడు నీకు సన్యాసం ఇస్తాను నీకు సన్యాసం ఇస్తానంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వీడికి పెళ్లి చేయాలనుకుంటున్నారని సన్యాసి ఎలా ఇస్తావు? కానీ నిజంగా వాడు చేసుకుంటాడు అనుకో, నిజంగా పెళ్లి చేసుకున్నవాడు సన్యాసి. అది అది కొంతమంది ఆ జన్మాంతరంలో బ్రాటప్ అలా ఉంటుంది. అంటే సన్యాసం అనేది అక్కడ మానసిక స్థితి అది. ఇప్పుడు మనం కూడా జిన్నూరులో ఎలా ఉన్నాం, పాలకొల్లు ఎలా ఉంటున్నాము, హైదరాబాద్లో ఎలా ఉంటున్నాము, కాశీలో ఎలా ఉంటున్నాము, అరుణాచల్లో ఎలా ఉంటున్నాము, ఇండియాలో ఎలా ఉంటున్నాము, అమెరికాలో ఎలా ఉంటున్నాము అనుకోండి. ఇప్పుడు హైదరాబాద్ భక్తులు ఉన్నారనుకోండి, హైదరాబాద్లో ఎలా ఉన్నారు, అమెరికాలో ఎలా ఉన్నారు, జపాన్లో ఎలా ఉన్నారు, జిన్నూరులో ఎలా ఉన్నారు, అరుణాచల్లో కూడా ఎలా ఉంటారు, వాడు సన్యాసులు. కానీ మనం హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్ళిపోయిన వెంటనే గండి పెట్టుకుంటాం. ఎందుకంటే మనస్సు సన్యాసం, మనస్సులో సన్యాసం లేదు. సన్యాసం అనేది చెప్తా కదా మీకు, మనకు ఎంత చుట్టాలు ఇంటికైతే నిద్ర పట్టదు. ఇంకా కొంతమందికి చుట్టాలు ఇంటికి వెళ్తే ఆ రోజు నిద్ర పట్టదు. అక్కడ దోమలు అయ్యాక లేకపోయినా సరే వాళ్ళని ఏసీలో పడేసినా సరే వాళ్ళని వాళ్ళకి నిద్ర పట్టదు. అంటే అది సన్యాసులు కాదని అర్థం. నిజమైన సన్యాసం ఏంటంటే ఎక్కడ ఉన్నా అరుణాచలం ఉంటే బాగుంటుంది, హైదరాబాద్లో బాగాలేదంటే వాడు సన్యాసి కాదనమాట. ఏ కాలంలో ఉన్నా, ఆ ఉపాధి ఎక్కడ ఉన్నా, ఏ కాలంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, వాడి మైండ్ కనుక సమానంగా ఉంటే వాడు సన్యాసి. వాడి తెల్ల బట్టలు కట్టుకున్నా, ఎర్ర బట్టలు కట్టుకున్నా, ఏ ప్లేస్లో ఉన్నా, ఏ కాలంలో ఉన్నా, వాడు బ్యాలెన్స్డ్గా ఉండగలిగితే వాడు సన్యాసి. హైదరాబాద్ హైదరాబాద్ బాగాలేదు, అరుణాచలం వెళ్ళిపోదాం అనుకుంటాం, మళ్ళీ అరుణాచల్లో 10 రోజులు ఉంటాం, హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళిపోదాం, హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటాం, మళ్ళీ హైదరాబాద్లో 10 రోజులు ఉంటాం, మళ్ళీ కాశీ ఎప్పుడు వెళ్ళిపోదాం, కాశీ వెళ్తే వెళ్ళొచ్చు, మైండ్ రకరకాలుగా ఉంటుంది అనుకోండి మాట్లాడచ్చు, కానీ సన్యాసి కాదు అది. కొంతమందికి ఆ ఇల్లు ఇడిచిపెట్టి చుట్టాల ఇంటికి వెళ్తే ఇంక నిద్ర పట్టదు వాళ్ళకి, ప్లేస్ మారితే నిద్ర పట్టదు. అంటే ఏ ప్లేస్ మారినా మారపోయినా కాలం మారినా కాలం ఎలా ఉన్నా ఎటువంటి పరిస్థితిలో వాడు ఉన్నా, పరిస్థితి వాడికి అనుకూలంగా ఉన్నా, పరిస్థితి ప్రతికూలంగా ఉన్నా, కొంతమంది జయం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటారు, అపజయం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటారు, కొంతమంది ఇతరులు స్తోత్రం చేస్తే ఒక రకంగా ఉంటారు, ఇతరులు నిందిస్తే ఒక రకంగా ఉంటారు. ఆ రకంగా ఉన్న వాళ్ళు సన్యాసులు కాదు. ఎప్పుడు ఎలా ఒక బ్యాలెన్స్డ్గా ఉండి నింద ఉన్నా, స్తోత్రం ఉన్నా, అనుకూల పరిస్థితులు ఉన్నా, ప్రతికూల పరిస్థితులు ఉన్నా, ఎవడు మనసు అయితే సమానంగా ఉంటుంది వాడు సన్యాసి. సన్యాసి అంటే మనం కూడా తెల్లబట్టలు ఉన్నాయి, మన అందరికీ తెల్లబట్టలే, అయితే మనం కూడా సన్యాసిగా ఉండొచ్చు. అది ఒక మానసిక స్థితి, కేవలం బట్టలు కాదు. మాకు ఆ రాజుల దగ్గర పూర్వం సన్యాసి ఉండేవారు. ఆయనకి పెళ్లి పేరంటం లేదు, ఎర్రబట్టలు ఎర్రబట్టలే ఏంటి, ఎప్పుడు ఏదో కూర్చుంటే ఏ భగవద్గీత చెబుతాయండి, ఏమంటే నేను శనివారం తవుడు తేవటం మర్చిపోయినట్టు. నేను శనివారం పాలకొల్లి తవుడు కొనుక్కెళ్ళేవారు రాజులు, నేను శనివారం మర్చిపోయినండి, మళ్ళీ తవుడు కొనలేదు, మళ్ళీ బుధవారం వెళ్ళేయాలి అని నాకు దోళ్ళం అయిపోవారు. దాని సన్యాసి ఏంటి, గడ్డి మేటు కూడా 25 గడ్డి మేటు, గడ్డి తక్కువగా ఉందేమంటే 6 నెలలు సరిపోతుంది సరే, మళ్ళీ దాడా పంట వచ్చే వరకు సరిపోతుంది అది గడ్డి అని ఇలా కష్టమని ఆలోచించి భగవద్గీత లేదు, ఉపనిషత్తు లేదు. కానీ అలాగని పెళ్ళి ఉందంటే పెళ్లి లేదు, పేరంటం లేదు, స్వయం పాకం ఆయన వండుకున్నవారు. ఇంకా అవన్నీ ఇటువంటి ఆలోచించటం. ఇంకా వాడి సన్యాసి ఏంటి అంటే, ఎందుకు మీకు చెప్తానంటే గృహస్థాశ్రమంలో ఉండి కూడా సన్యాసులుగా ఉండొచ్చు, అందుకు నేను చెప్తాను. గృహస్థాశ్రమంలో ఉండి కూడా సన్యాసిగా ఉండొచ్చు మీరు, అది అందుకు నేను చెబుతానంటే. అదే మనస్సు ఎలాగా సమానంగా జయం వచ్చినా అపజయం వచ్చినా, మీకు విక్టరీ వచ్చినా లేకపోతే ఫెయిల్యూర్ వచ్చినా సక్సెస్ వచ్చినా ఎలా వచ్చినా, మీ మైండ్ కనుక మీరు సమానం చేసుకోగలుగుతున్నారు అనుకోండి, గృహస్థాశ్రమంలోనా మీరు సన్యాసుడు సమానం. కృష్ణుడు ఇంకోటి చెప్పాడు, కర్మఫల కాంక్ష లేని వాడు కూడా సన్యాసి. ఇప్పుడు మన కర్మ చేస్తాం, ఫలితం వచ్చేది వస్తుంది రానిదేదో రాదు, దాని మీద కాంక్ష లేదనుకోండి మనకి టెన్షన్ ఉండదు. మనకి కాంక్ష లేనప్పుడు ఫలితం వస్తే ఎమోషన్ ఉండదు, ఫలితం రాకపోతే టెన్షన్ ఉండదు, ఫలితం వస్తే పొంగు ఉండదు, ఫలితం రాకపోతే పొంగు పొంగు. వాడు కూడా సన్యాసి, గృహస్థాశ్రమంలో ఉన్న వాడు సన్యాసి. కృష్ణుడి కంటే కృష్ణుడు గృహస్థాశ్రమంలో ఉన్నాడు, అంతకంటే పెద్ద సన్యాసి ఎవడున్నాడు? పొద్దున భోజనం చేసి వచ్చాడు, ఇలా ఉపవాసం ఎవడున్నాడు అంటే ముందు ఆయన చేస్తాడు. నిజంగా పాపం ఉపవాసం ఉండి వెళ్ళి వాళ్ళు అనుమానించారు చెయ్యి పైకి ఎత్తడానికి, ఏదైనా మనసులో అనుకున్నాడు ఏ పాయసం అనేది జ్ఞాపకం వచ్చిందేమో. అంటే మీకు ఎందుకు చెప్పినా అంటే, సన్యాసం మామూలుగా గృహస్థాశ్రమంలో కూడా మనం సన్యాసి బుద్ధిగా ఉండాలి. అప్పుడు సుఖపడిపోతాం అందుకు చెప్తున్నాను. మనం గృహస్థాశ్రమం మీకు ఎందుకు ఈ మాట కాలక్షేపానికి తెవటం లేదు, మనం గృహస్థాశ్రమంలో ఉన్నా మన బుద్ధి సన్యాసి బుద్ధి అయితే సుఖంగా మన పని అయిపోతుంది, సుఖంగా రోజులు వెళ్ళిపోతే టెన్షన్ ఉండదు, బీపీ ఉండదు, షుగర్ లేదు, ఇంకా బీపీ తగ్గిపోతుంది. ముందు దేవుడు మోక్షము నిర్వాణ సుఖము అవన్నీ అటువంటి ముందు బీపీ తగ్గిపోతుంది, షుగర్ తగ్గిపోతుంది. మీకు టెన్షన్ వచ్చే కొద్దీ షుగర్ అప్స్ డౌన్స్ వచ్చేస్తూ ఉంటుంది. కొంతమంది శనివారం ఒక రకం ఉంటుంది, ఆదివారం ఒక రకం ఉంటుంది షుగర్, ఆ షుగర్ పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది. అంటే అదే బీపీ కూడా రోజుకు ఒక రకంగా అలా బీపీ రోజు పెరుగుతూ ఉంటుంది. ముందు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పటికీ బీపీ షుగర్ బీపీ షుగర్ బీపీ షుగర్ ఇంక ఇదే గొడవ మా వద్దు, నాకు బీపీ లేదని కొట్టి కూర్చోరా, ముందు తొడిగేస్తారు, సంఖ్య తొడిగేస్తారు అక్కడ. బీపీ షుగర్ షుగర్ బీపీ బీపీ షుగర్ అది ఏంటంటే మనిషిని చనిపేసారు అండి. ఇప్పుడు డాక్టర్లో పొరపాటు మనిషిని వాడి బీపీ వచ్చిందా, వాడికి షుగర్ వచ్చిందా, మేజర్ ఆర్గన్స్ డ్యామేజ్ అయిపోతాయి. అట్లకి నెమ్మదిగా చంపేస్తాయి, కాడావిడి కాడావిడిగా చంపవయ్యి, కంగారు పెట్టి చంపేవు, స్లోగా చంపేస్తాయి అన్నమాట. షుగర్ ఒకటి బీపీ ఒకటి మనిషిని కనపడవయ్యి, పెద్ద జబ్బు కాదు అనిపిస్తుంది, లోపల వస్తుంది, లోపల హార్ట్ని లివర్ని కిడ్నీస్ని మన కళ్ళకు కనపడకుండా అనసీన్ అని అనిపేరడు, వినపడదు కనపడదు, నిన్నగా డ్యామేజ్ చేసుకుంటూ వచ్చేస్తాడు. అంటే డాక్టర్ ముందు షుగర్ బీపీ బీపీ షుగర్ సంచి కట్టేస్తారు, నాకు బీపీ లేదని బాబు ముందు సంచి తొడిగేస్తారు. అంటే మీకు దేవుడి మోక్షం మీరు సన్యా మన బుద్ధి ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మాటలో మీకు కాలక్షేపం తెలకండి, మన బుద్ధి సన్యాస బుద్ధి అయితే మన మనసులో కనుక సన్యాసం ఉంటే బీపీ తగ్గిపోతుంది, షుగర్ తగ్గిపోతుంది, కర్తృత్వం తగ్గిపోతుంది. అంటే ఇది నేను సాధించాను అది నేను సాధించాను అనేది అహంకార బుద్ధి తగ్గిపోతుంది, సన్యాస బుద్ధి వల్ల అహంకారం బుద్ధి తగ్గిపోతుంది. మీరు బతుకున్న 4 రోజులు మన జీవితానికి పారిపోలేం కదా, కానీ జిన్నుడి నుంచి పారిపోగలం, కానీ ప్రాణాన్ని ప్రాణం విడిచిపెట్టి ఎక్కడికి పారిపోతాం, మనసు విడిచిపెట్టి ఎక్కడికి పారిపోతాం, ఎక్కడికి ఎస్కేప్ అయిపోతాం మనం? అంచేత మీరు సుఖంగా బతుకున్న రోజులు సుఖంగా మీరు సన్యాసి బుద్ధి కనుక అయితే, మనకు ఆ సన్యాసి మనసు కనుక మనం కల్టివేట్ చేస్తే మీరు జీవించి బతుకున్న రోజులు సుఖంగా జీవించవచ్చు. సరే, మీకు బీపీ తగ్గిపోతుంది, ఎంత కొంత షుగర్ కూడా తగ్గిపోతుంది, మీ భౌతిక శారీరక ఆరోగ్యం బాగుపడుతుంది, మానసిక ఆరోగ్యం బాగుపడుతుంది. శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం రెండు ఎప్పుడైతే బాగున్నాయో ఆధ్యాత్మిక అభివృద్ధికి రెండు సహకారం చేస్తాయి. మీ స్పిరిచువల్ ప్రోగ్రెస్కి, మీ చైతన్య స్థాయి పెరగటానికి, మీ ఆలోచన స్థాయి పెరగటానికి, హై థింకింగ్ ఆ గొప్ప ఉదాత్తమైనటువంటి ఆలోచన రావటానికి శరీరంలో ఆరోగ్యం ఉండాలి, మనస్సులో ఆరోగ్యం ఉండాలి. శరీరంలో ఎప్పుడైతే ఆరోగ్యం ఉందో, మనసులో ఎప్పుడైతే ఆరోగ్యం ఉందో, ఇంద్రియాలకు సంబంధించిన ముద్రలు మనసులో ముద్రలుంటా ముద్రలు తొందరగా చెరిగిపోతాయి. ఇంద్రియాలకు సంబంధించిన ముద్రలు మీ లోపల చైతన్యంలో ఉండవు. ఎక్కడ ఉంటాయని? మనసులో ఉంటాయి ముద్రలు. ఆ ముద్రలు తొందరగా చెరిపేస్తుంది. ఈ సన్యాస బుద్ధి ఏం చేస్తుందంటే మనసులోని ముద్రని, ఇంద్రియాలు తాలూకు మనసులోని ముద్రని అది చెరిపేస్తుంది. మెడిసిన్ అక్కడ లేకుండా మెడిసిన్ అప్పుడు అందుకే కొంతమంది భక్తులు చెప్తా ఉంటారు, మాకు హోమియోపతి లేదండి, అల్లోపతి లేదు, హోమియోపతి అమ్మోపతి మాది నామాపతి అని అంటారు వాళ్ళు. మాది హోమియోపతి కాదు, అల్లోపతి కాదు, ఆయుర్వేదం కాదు, ఆపతి కాదు, ఈ పతి కాదు, అది నామాపతి అంటారు. నామం చేసుకుంటున్నామండి, ఇంక పతిల జూలకి వెళ్ళటం లేదు. అది అంటే నామం చేసుకోవటం వల్ల, ఇంగ్లీష్ మందులు వాడటం వల్ల, హోమియోపతి మందులు వాడటం వల్ల తగ్గే రోగాలు మాకు నామం చేసుకోవటం వల్ల తగ్గిపోతున్నాయని చెప్పారు. అంటే డివైన్ నేములు అంత భగవంతు యొక్క నామంలో అంత శక్తి ఉంది, అంత పొటెన్షియల్ ఉందని చెప్పటం. అంటే మీకు బీపీ తగ్గాలన్నా, లేకపోతే హెల్త్ బాగుండాలన్నా, ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ బాగుండాలన్నా సన్యాసి బుద్ధి సంపాదించండి. ఏం అక్కర్లేదు, మన ఇంటికాడ పని చేసుకుంటాం, ఏమైపోతుంది, అదేమైపోతుంది, ఇదేమైపోతుంది, దీనికి ఫలితం వస్తుందో రాదు అలా కాదు. మామూలుగా పని చేసుకుంటూ వెళ్తాం, ఓ రోజు ఎక్కువ ఫలితం రావచ్చు, ఓ రోజు తక్కువ రావచ్చు. సన్యాస బుద్ధికి జయం రాదని కాదు, జయాపజయాల గురించి వాడు ఆలోచించడు. అదే కృష్ణుడు చెప్పాడు, అర్జున ఏంటి ఓడిపోతాం ఓడిపోతాము, ఈ భీష్ముడితోటి యుద్ధం ఎలా చేయగలం, లేకపోతే కర్ణుడితోటి యుద్ధం ఎలా చేయగలం నువ్వు అనుకుంటున్నావు? నష్టమేంటి, చచ్చే స్వర్గానికి వెళతావు, బతికుంటే రాజ్యాన్ని చేసుకోవచ్చు, ఏదో వండర్ఫుల్. నువ్వు చచ్చావునుకో, నిజంగా యుద్ధంలో చచ్చావునుకో, ఓ స్వర్గం వస్తుంది, స్వర్గం వస్తుంది. నిజంగా జీవించే బతికేవనుకో, నీకు రాజ్యం వస్తుంది. బతుకుంటే రాజ్యం, చనిపోతే స్వర్గం. అటీ ప్లస్ పాయింటే, ఇటీ ప్లస్ పాయింటే, ఏంటి తలకాయ పోటు? ఆత్మ చైతన్యం అదంతా వదిలి భౌతికంగానే ఆలోచిద్దాం, ఫిజికల్ ప్లేన్లోనే ఆలోచిద్దాం. నువ్వు జయించావో రాజ్యం వస్తుంది, చనిపోతే స్వర్గం వస్తుంది, ఎటొచ్చినా రాబోయే నీకు. అది సన్యాస బుద్ధి, అది సన్యాస బుద్ధి. ఎక్కడో అర్జునుడి దాకా వెళ్ళొద్దు, మనకు కూడా సన్యాస బుద్ధిని కనుక కల్టివేట్ చేస్తే హ్యాపీగా జీవించవచ్చు. అంటే కష్టాల మధ్యన కూడా మనకు పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా సుఖంగా జీవించవచ్చు. అనుకూలంగా ఉన్నప్పుడు అందరూ సుఖంగానే ఉంటారు, అనుకూలంగా అనుకూలంగా ఉన్నప్పుడు సుఖంగా ఉండి గర్వాన్ని పెంచుకుంటారు. భగవాన్ చెప్తూ ఉంటారు, ఏదైనా పని జరిగితే గర్వం అట్టండి, పని జరగకపోతే దుఃఖం అట్టండి. అంటే వాడికి సన్యాసి బుద్ధి లేదు, పని జరిగితే గర్వం, పని జరగకపోతే ఏమొస్తుంది, దుఃఖం వస్తుంది. అంటే వాడికి సన్యాసి బుద్ధి లేదని. సన్యాసి బుద్ధిని వాడికి అప్స్ డౌన్స్ ఉండవు. అంటే మన గృహస్థాశ్రంలో ఉన్న సన్యాసి బుద్ధిని కనుక కల్టివేట్ చేస్తే హ్యాపీగా ఉండొచ్చు, బీపీ తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది, మానసిక ఆరోగ్యం వస్తుంది. ఈ మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం ఆధ్యాత్మిక అభివృద్ధికి నీకు ఉపయోగపడుతుంది. ఇంద్రియాల తాలూకు ముద్రలు మనసులోని ముద్ర నెమ్మదిగా ఈ పరచబడిపోతాయి. గురువు అనుగ్రహంలో గురువు యొక్క దయ ఉంటే అన్నీ వచ్చేస్తాయి. అంటే ఒకసారి భగవంతుడు ఎవరో మాట్లాడుతున్నాడు, ఏమంటే మరి ఆత్మజ్ఞానం రావాలంటే జీవితం పవిత్రంగా ఉండాలి కదా, పవిత్రుడు కానివాడు ఆత్మజ్ఞానానికి అడుగుడు ఎలా అవుతాడని అని భగవంతుడు అన్నాడు. అన్నీ వచ్చేస్తాయి, అన్నీ మోక్షమే ఇవ్వగల సమర్థుడు గురువు పవిత్రత ఇవ్వలేడా, ప్యూరిటీ నీకు ఇవ్వలేడా, అది ఊయామై నేను ఎవరని విచారంలో నీకు పవిత్రత వచ్చేస్తుంది. మూల తలంపు నువ్వు అన్వేషణ ప్రారంభించావనుకో, మూల తలంపు మూలాన్ని, మూల తలంపు మూలంలోకి వెళ్ళటానికి నువ్వు అన్వేషణ ప్రారంభించావనుకో, అన్వేషణ చేసే ప్రాసెస్లోనే పెర్ఫెక్ట్గా ప్యూరిటీ వచ్చేస్తుంది కన్నా. అలా ఆ అన్వేషణలోనే చివరిదాకా వెళ్ళిపోక్కర్లేదు, ఆ నేను మూల తలంపు మూలాన్ని మూలాన్ని అన్వేషించేటప్పుడు ఆ చర్చిలోనే, సెర్చ్ ఫర్ ట్రూత్లోనే, ఆ సెర్చ్ ఫర్ రియాలిటీలోనే, ఆ సెర్చ్ ఫర్ ఇండివిజువల్ ఆ ఫాల్స్ ఐ సోర్స్ని వెతికేటప్పుడే నీకు ప్యూరిటీ వచ్చేస్తుంది. నీకు తెలియకుండానే ప్యూరిటీ వచ్చి పవిత్ర ప్యూరిటీ దగ్గరికి నువ్వు వెళ్ళటం కాదు, అదే వచ్చి నిన్ను వరిస్తుంది అయ్యా. అంటే పవిత్రమైన జీవితం కూడా ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తుంది అని. మీ టైం చూసుకొని, కాలాన్ని చూసుకొని, అంచేసి సుఖపడాలంటే సన్యాస బుద్ధి. మీకు సన్యాసి బుద్ధితో పని అయిపోతా అనేది దాని తాలూకు టెన్షన్ ఉండదు. అది అంటే సన్యాసి బుద్ధి ఉన్నవాడు జయం వచ్చినప్పుడు పొంగిపోడు, అపజయం వచ్చినప్పుడు కుంగిపోడు. అలా ఉన్నాడంటే వాడు బుద్ధి సన్యాసి బుద్ధి అని అది నేర్చుకోమంటున్నాడు ఇక్కడ. అది చలంగారి పాటలో ఉంది గురువు యొక్క ప్రయోజనం, నువ్వు రావు నన్ను పోనేవు. చలంగారి పాటలో గురువు చేసే పని అంతా అక్కడ ఉంది, నువ్వు రావు నన్ను పోనేవు. మరల్చి మత్తెక్కించి స్వప్నాలతో లాలించి మధురగానాలతో ఊగించి ప్రపంచానికి వ్యర్థునిగా చేశావు ఓ భగవా. నువ్వు రావు, నీ అనుగ్రహం ఇచ్చి, నీ అనుగ్రహం ఇచ్చి నీడు నన్ను కలుపుకోవు. నా పద్ధతిలో నేను పోదామనుకుంటే వెళ్ళనివ్వు. నన్ను నా పద్ధతిలో నేను పోదామంటే నన్ను వెళ్ళనివ్వు. పోనీ ఈరోజు నన్ను కలుపుకోవాలంటే కలుపుకునే ఒకటి కలుపుకోవటం లేదు. అంటే దీని అర్థం ఏంటంటే నన్ను పూర్తిగా ప్రపంచంలో కలవనివ్వకుండా, అంటే ఈ పనులు నేను ఎందుకు చేస్తున్నావంటే నా బుద్ధికి అర్హత పట్టించడానికి, యోగ్యత పట్టించడానికి చేస్తున్నావని చెప్పటానికి నువ్వు రావు నన్ను పోనివ్వు. మరల్చి మత్తెక్కించి స్వప్నాలతో లాలించి, ఒకవేళ జాగ్రత్త అవస్థలో నాకు ఏదైనా కష్టాలున్నా నువ్వు స్వప్నంలో కనిపించి నీ ప్రేమను కురిపిస్తున్నావు. స్వప్నాలతో స్వప్నాలతో లాలించి మధుర గానాలతో ఊగించి ప్రపంచానికి వ్యర్థునిగా చేసావు భగవా. నేను ఎంతో గొప్పవాణి అయిపోవాలని ఇటువంటి గుణాలు నాకున్నా, అవి ఎందుకు పనికిరాని గుణాలని చెప్పి అవన్నీ నాకు దూరం చేసేసేవావు. నువ్వు రావు నన్ను పోనేవు. నా దారి నేను పోతానంటే పోనవేంటి నువ్వు? నువ్వు రానివ్వు నన్ను పోనివ్వు. మరచి మత్తెక్కించి స్వప్నాలతో లాలించి మధుర గానాలతో ఊగించి ప్రపంచానికి వ్యర్థునిగా చేశావు ఓ భగవాన్. పాడం చివరి ముగింపు చేస్తున్నాం. హే భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్. హే భగవాన్ జయ భగవాన్ ప్రభు భగవాన్. మనకి ఇంటికాడ కాలక్షేపం అవటాలేదు అనుకోండి, మాట్లాడవచ్చు. భగవంతుడి యొక్క లేరడు, భగవంతుడి యొక్క కబుర్లు గురించి మాట్లాడుకుంటున్నాం, మాట్లాడుకుంటాం అనుకున్న ఊరికే కాలక్షేపాన్ని ముగ్గిపోతాం. మనకు తెలియకుండా ముగ్గిపోతాం అన్నమాట. అది కాలక్షేపాలకు మాట్లాడుకున్నా సరే మనకు తెలియకుండా ముగ్గిపోతాం. హే భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్. హే భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్. హే భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్
ప్రభు భగవాన్, హే భగవాన్, జయ భగవాన్, ప్రియ భగవాన్, ప్రభు భగవాన్. ఓం నమో భగవతే శ్రీరమణాయ, 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 ఓం నమో భగవతే శ్రీరమణాయ.